ஆத்மகந்தனாய்.
ஹிருதய குஹலோ பரமாத்மா ஸ்வயங்கா பிரகாசிஸ்தனாடு. ஈ புத்தி குஹலோ, நீ ஹிருதய குஹலோ பரமாத்ம பிரகாசிஸ்தனாடு. ద్వితీయం లేదు, రెండో వాడు లేడని ఒక్కడే ఉన్నాడు. అక్కడ అక్కడ దేహం గొడవ కానీ లోకం గొడవ కానీ ఇంకే విషయాలు ఏమీ లేవు. ఉన్నది ఒకటే వస్తువు. ఆ సద్వస్తువు, ఆ సత్య వస్తువు, ఈశ్వరుడు, బ్రహ్మము ఒక్కటి మాత్రమే నీ హృదయ గుహలో, నీ బుద్ధి గుహలో ఒకటి మాత్రమే ప్రకాశిస్తుంది. ఈ స్థూల దేహానికి కానీ, అంటే నీ లోపల మనస్సులో ఉన్నటువంటి వికారాలు, అంటే మానసికమైనటువంటి వికారాలతోటి కానీ, మనస్సులో ఉన్నటువంటి నీకున్నటువంటి లగేజ్ రాగద్వేషాలు, ఇష్టాలు అయిష్టాలు, ఈ కోపాలు తాపాలు, వీటితోటి సంబంధం లేకుండా, అంటే సూక్ష్మ శరీరంతో సంబంధం లేకుండా, స్థూల శరీరంతో సంబంధం లేకుండా, లోకంతో సంబంధం లేకుండా, బ్రహ్మం నీ హృదయ గుహలో, నీ బుద్ధి గుహలో స్వయంగా ఎక్స్టర్నల్ హెల్ప్ లేకుండా, బాహ్యమైన సహాయం లేకుండా పరమేశ్వరుడు నీ బుద్ధి గుహలో, నీ హృదయ గుహలో, నీ స్థూల శరీరానికి అతీతంగా, నీ సూక్ష్మ శరీరానికి అతీతంగా స్వయంగా ప్రకాశిస్తున్నాడు. ఆ బ్రహ్మము స్వయంగా ప్రకాశిస్తుంది. దాన్ని రమణ మహర్షి గారు ఆ బ్రహ్మముని పట్టుకోవలసిన నేను అన్నారు. ఇక్కడ ఆచార్యులు వారు బ్రహ్మం అంటున్నారు, రమణ మహర్షి గారు చెప్పింది ఏంటంటే పట్టుకోవలసిన నేను. మన సాధన అంతా రెండు విషయాల మీద ఆధారపడండి. మీరు రామాయణాలు చదవండి, భారతాలు చదవండి, ఉపనిషత్తులు చదవండి, ఏ రకంగా సాధన చేసినా పూజ చెయ్యండి, జపం చెయ్యండి, ధ్యానం చెయ్యండి, ఏది చేసినా మనం ఇంటికారు పూజ చేస్తాం, జపం చేస్తాం, ధ్యానం చేస్తాం, విచారణ చేస్తాం. ఇవన్నీ ఈ అన్నిటి యొక్క ప్రయోజనం ఏమిటంటే, అసత్యమైన నేలని విడిచిపెట్టడం, స్వచ్ఛమైన నేలను పట్టుకోవటం. అంటే పట్టుకోవలసిన నేలను పట్టుకోవాలి, విడిచిపెట్టవలసిన నేలని విడిచిపెట్టాలి. అంటే విడిచిపెట్టవలసిన నేను దేహగతమైన నేను, పట్టుకోవలసిన నేను సత్యగతమైన నేను. అంటే ఒక నేనని విడిచిపెట్టాలి, ఇంకో నేనని పట్టుకోవాలి. అసత్యమైన నేనని విడిచిపెట్టాలి, సత్యమైన నేనని పట్టుకోవాలి. అంటే అసత్యమైన నేను మనోగతమైనది, సత్యమైన నేను ఆత్మగతమైనది. చచ్చిపోవటం అంటే పాత దేహాన్ని విడిచిపెట్టడం, పుట్టడం అంటే కొత్త దేహాన్ని తొడుక్కోవటం. లోపల మనస్సులో ఏమీ మార్పు రాదు. ఎంతో కష్టపడి సాధన చేసిన వాళ్ళకి కానీ, దైవానుగ్రహం ఉన్న వాళ్ళకి కానీ ఆ మారు మనస్సు రాదు. మనం మరణించిన తర్వాత, కొత్త దేహంలోకి వెళ్ళిన తర్వాత కూడా మనస్సులోనే లభిస్తాం, కానీ మనం ఎరుపు మనస్సులోనే వస్తుంది. ఆ మనస్సులో ఏ వికారాలు అయితే ఉన్నాయో దాన్ని బట్టి ఆ కొత్త దేహం నడుచుకుంటూ ఉంటుంది. నీ వాసన బట్టి, నీ యొక్క తలంపుని బట్టి నీ శరీరం పనిచేస్తుంది. వాసన నశించిన వాడికి లోకంతో పనేముంది, పనితోటి పనేముంది. అంటే సృష్టిలో ప్రతి మానవుడు కూడా తనకున్న కోరికని, తనకున్న వాసనని, తనకున్న తలంపుని నెరవేర్చుకోవడం కోసం ప్రయత్నం చేస్తూ ఉంటాడు. ఇంత విశాలమైన ప్రపంచం ఉంది. ఈ ప్రపంచంలో ఎవడికి ఏ కోరిక ఉంటే ఆ కోరిక నెరవేర్చుకోవడానికి ప్రయత్నం చేస్తాడు. ఎవడికి ఏ వాసన ఉంటే ఆ వాసనకు అనుగుణంగా వాడు పనిచేస్తూ ఉంటాడు. ఈ శవాన్ని అలా తిప్పుతూ ఉంటాడు. వాసన క్షయమైతే మనస్సు నశించిన యోగికి దేహంతో, లోకంతో, పనితోటి పనేముంది అన్నాడు ఉపదేశారంలో రమణ మహర్షి. మన అనుభవంలో కూడా చూసుకుంటే ప్రతివాడు వాడికి ఏ రకమైన కోరిక ఉంటే ఆ రకమైన కోరిక నెరవేర్చుకోవడానికే పనిచేస్తూ ఉంటాడు. కోరిక నశించింది అనుకోండి, వాడికి జన్మ మరణ లేని స్థితికి ఎదుగుతాడు. ఇంకా వాడికి దేహంతో పని లేదు, లోకంతో పని లేదు. దేహానికి, లోకానికి, మనస్సుకి, అహంకారానికి అతీతంగా, ఇండిపెండెంట్ గా, స్వతంత్రంగా ఒక సత్య వస్తువు, ఒక సత్య వస్తువు, ఒక చావు లేని వస్తువు నీకు దూరాన ప్రకాశించడం లేదు. నీ బుద్ధి గుహలో, నీ హృదయ గుహలో క్షణంతట తానగా ప్రకాశిస్తాను, ఇండిపెండెంట్ గా ప్రకాశిస్తాను, డిపెండెంట్ గా కాదు, అది స్వతంత్రంగానే ప్రకాశిస్తాను. దానికి చావు లేదు. శంకరాచార్యులు వారి గురువు గోవింద భగవత్పాదులు, గోవింద భగవత్పాదులు గురువు గౌడపాదులు. గౌడపాదులది అజాతవాదం. అజాతవాదం అంటే ఇప్పుడు మనం అందరం పుట్టలేదంటాడు ఆయన. ఇప్పుడు మనం అందరం పుట్టాం కదా, 6 అడుగులు ఉన్నాం, మనుషులు ఉన్నాం కదా, ఇప్పుడు మనం అందరం పుట్టలేదు అంటాడు. అంటే నువ్వు దేహం కాదు, నువ్వు చైతన్యానివే, నువ్వు ఆత్మవే. ఆత్మకు పుట్టుక లేదు, నువ్వెవరు? ఆత్మవై ఉన్నావు. ఆత్మకు పుట్టుక లేదు, నువ్వు ఆత్మవై ఉన్నావు కాబట్టి నీకు పుట్టుక లేదు, చావు లేదు. దేహం పుడుతుంది, దేహం పెరుగుతుంది, దేహం చస్తుంది. దేహమే కనుక నువ్వైతే నువ్వు పుట్టిన మాట నిజమే. దేహమే కనుక నువ్వైతే నువ్వు చనిపోతున్న మాట నిజమే. దేహం నువ్వు కాదు, చావు లేని వస్తువు ఆత్మ ఉరువు, దానికి పుట్టుక లేదు, అది నీవై ఉన్నావు కాబట్టి మనం పుట్టలేదు. అజాతవాదము, అది గౌడపాదుడి యొక్క వాదం. మనం ఇప్పుడు మనం పుట్టినట్టు కూడా ఆయన అంగీకరించడం. ఒకవేళ పుట్టినట్టు మనం కనిపిస్తాం కదంటే ఇదంతా డ్రీమ్ స్టఫ్ అంటాడు. అంటే మనస్సు యొక్క కల్పితం, మనస్సు యొక్క కల్పితం అంటే మైండ్ యొక్క క్రియేషనే కానీ ఇది వాస్తవం కాదు, ఇది నగరం సత్యం కాదు, ఇది అల్టిమేట్ ట్రూత్ మటుక్ కాదు. ఇది ఇక్కడికి మైండ్ యొక్క క్రియేషన్, ఇది అంటే మనస్సు యొక్క విలాసం. మన బాడీ, ప్రపంచము ఇదంతా కూడా మనస్సు యొక్క విలాసమే. ఈ ఆత్మ సత్య వస్తువు, సద్వస్తువు, అది నిప్పితోటి కాల్చబడదు, నీరు చేత తడపబడదు, దానికి పుట్టుకు లేదు, దానికి చావు లేదు అని భగవంతుడు చెబుతూ యూఆర్ దట్ అంటే, యూఆర్ దట్ అంటే ఆత్మవు నీవే. ఆ చావు లేని, ఆ పుట్టుకు లేని, ఆ వికారము లేని వస్తువు నీవే. ఆ వస్తువు ఎక్కడ ఉంది? ఎక్కడ ఉందంటే ఆచార్య వారు చెప్పారు, ప్రతి ఆభరణంలో కూడా బంగారం ఉంటుంది. బంగారం లేకుండా ఆభరణం ఉండదు. ఆభరణంలో బంగారం ఎలాగ ఉందో అలాగే అందరి దేహాల్లో, మీ లోపల ఉన్నటువంటి హృదయ గుహలో, బుద్ధి గుహలో పరమాత్మ లేని చోటంటూ లేదు. అంటే ఒక హృదయంలో ఉండటం, ఒక హృదయంలో లేకపోవటం అంటూ లేదు, అందరి హృదయాల్లోనే ఉన్నాడు. అంటే బంగారం లేకుండా ఆభరణం ఉండదు. అదేవిధంగా హృదయములు, మీ హృదయంలో బ్రహ్మము లేకుండా, ఆత్మ లేకుండా, చైతన్యం లేకుండా మీ శరీరం ఉండదు. పొత్తలో తీగలు ఉన్నాయి, శిరస్సులో మనస్సు ఉంది, నేనులో, నాదిలో అజ్ఞానం ఉంది. అది అసలు అజ్ఞానం ఎక్కడ ఉందో మనకు తెలిస్తే దాన్ని తొలగించుకోవడానికి మనం ప్రయత్నం చేయొచ్చు. ఏ నేనులో ఉంది? ఇప్పుడు మనకి ఏదైతే నేనుగా వ్యక్తం అవుతుందో, ఏ మనస్సు అయితే మనకు నేనుగా వ్యక్తం అవుతుందో, ఆ నేనులో అజ్ఞానం ఉంది. అంటే నేను అణిగిపోతే అజ్ఞానం కూడా అణిగిపోతుంది. అప్పుడు అజ్ఞానం ఎప్పుడైతే నశించిందో, ప్రాచార్య వారు చెప్పినట్టే నీ బుద్ధి గుహలో, నీ హృదయ గుహలో ఉన్న బ్రహ్మము నీకు అది ఎలా ఉండటండి? వితౌట్ సెకండ్, ద్వితీయం లేకుండా అద్వితీయంగా తనంతట తానగా, తనకంటే ఇంకా వేరుగా ఏది లేదు, తనంతట తానేగా, రెండవది లేకుండా, తనంతట తానగా, వేరు లేకుండా, రెండవది లేకుండా ప్రకాశిస్తాను. అందులో ఏముంది? ఆ బ్రహ్మములో తెంపు లేని ఎరుక, తెంపు లేని శాంతి, తెంపు లేని ఆనందం. ఆచార్యులు వారు చూడన్నారు, విద్య అంటే ఆత్మవిద్య విద్య అన్నారు. ఈ హృదయంలో నిజాన్ని పట్టించేది ఆత్మవిద్య కాబట్టి దానికి ఇంకో పేరు ఏం పెట్టారు? సత్య విద్య. అంటే సత్యాన్ని తెలియపరిచే విద్య. మీ దేహం ఉండొచ్చు, ఊడిపోవచ్చు. మీకు లోకం కనిపించవచ్చు, కనిపించకపోవచ్చు. లోకం కనిపించినా, కనిపించకపోయినా, దేహం ఉన్నా ఊడిపోయినా, ఆ ఆనందానికి తెంపు లేకుండా సతతము ప్రవహిస్తూ ఉంటుంది. అది లోపమంటే బ్రహ్మం. ఆత్మజ్ఞానముతో సమానమైన జ్ఞానం ఈ క్రియేషన్లో లేదు. ఆత్మలాభముల కంటే మించిన లాభం ఏమి లేదు. మిగతా లాభాలన్నీ కూడా మీ మనస్సు ఎంత నిజమో ఆ లాభాలు కూడా అంత నిజం. ఇప్పుడు మీరు 10 నుంచి శ్రవణం చేస్తున్నారు ఈ సబ్జెక్టు. ఉదాహరణకి పదిహేడు నుంచి మీరు శ్రవణం చేస్తున్నారు, మిమ్మల్ని ఏదైనా చిన్న మాటని అంటే అనుకోండి మీకు కోపం వచ్చేస్తుంది. ఈ పదేళ్ళ నుంచి శ్రవణం చేసినంత బుద్ధి అంటే దాని అర్థం ఏంటి, మీరు వింటున్నారు కానీ సాధన చేయటం లేదు. మీ ఇంటికాడ ఎత్తా గొడవలు గొడవలు ఇటువంటి గొడవలు వస్తాయి అనుకోండి మీ ఇంటికాడ, అప్పుడు కూడా మీరు అప్సెట్ అయిపోతున్నారు, చిన్న గొడవలకు కూడా అప్సెట్ అయిపోతున్నారు. కారణం ఏంటంటే మీకు శ్రవణం ఎంతో కొంత వింటున్నారు కానీ ప్రాక్టీస్ లేదు. అంటే ప్రాక్టీస్ లేకుండా అనుభవంలోకి రాదు. అంటే వింటే సరిపోదు, మనం అన్ని చేయలేకపోవచ్చు, చేయగలిగినంత ఆచరణ చేస్తే అది అనుభవంలోకి వస్తుంది. మనం లోకంలో మనం ఉన్నామని అనుకుంటాం, మనం అందరం ఎక్కడున్నాం, లోకంలో ఉన్నాం. జ్ఞాని ఏమనుకుంటాడంటే లోకంలో నేనున్నాననుకోడు, నాలో లోకం ఉంది అనుకుంటాడు. వాడేమనుకుంటాడు, నాలో లోకం ఉంది అంటే అంతా నేనే, నా కుడి చెయ్యి నేనే, ఎడం చెయ్యి నేనే, కుడికాలు నేనే, ఎడంకాలు నేనే, కుడి చేయని ఎంత గౌరవంగా చూస్తాను, ఎడం చేయని కూడా అంతే గౌరవంగా చూస్తాను, ముక్కుని గౌరవంగా చూస్తాను, చెవులను కూడా గౌరవంగా చూస్తాను. ఏం చేత, ముక్కు వేరే చెవులు వేరైనా ఆ దేహం అంతా కూడా నాదే. అలాగే జ్ఞానికి కూడా లోకం అంతా తానుగానే వ్యక్తం ఉంటుంది. అది ద్వేషించడానికి కానీ కోపం పెట్టుకోవడానికి రెండే వ్యక్తం ఉండేటాడు. అని నా శరీరంలో ఉన్న భాగాలను అని నాయే కదా, కాళ్ళు వేరవచ్చు చేతులు వేరవచ్చు కానీ ఈ భాగాలన్నీ ఎవరి, నాయే. అదే జ్ఞానికి లోకం అంతా తనలో ఉన్నట్టు ఉంటుంది కానీ తాను లోకంలో ఉన్నాయనుకోడు. జ్ఞానికి అజ్ఞానికి ఇక్కడ తేడా వస్తుంది. అంటే వేరు బుద్ధి ఉన్నప్పుడు కోపం వస్తుంది, తాపం వస్తుంది, కామం వస్తుంది. వేరు బుద్ధి లేనప్పుడు నన్ను చూసి నాకు కోపం రాదు, మిమ్మల్ని చూసి మీకు కోపం రాదు. కానీ ఇక్కడ ద్వైతం ఉన్నప్పుడు కోపం వస్తుంది. ఇది అర్థమవుతుంది, ఈ బ్రహ్మములో ద్వైతము లేదు. అది ఆచార్యుల వారు చెప్పింది, ఈ బ్రహ్మములో ద్వైతము లేదు. ఆచార్యుల వారిని ఒక ప్రశ్న అడిగారు ఒకరు, ఏమండి నాకు మరి నా హృదయంలో ఆత్మ ఉంటే ఆత్మను తెలుసుకోవాలనే కోరిక నాకు ఎందుకు రావటం లేదని. మన హృదయంలో ఏదో సత్యం ఉందనుకోండి, దేవుడు ఉన్నాడనుకోండి, ఆ దేవుడు ఒక నిజంగా ఉంటే దేవుణ్ణి తెలుసుకోవాలనే కోరిక నాకు రావాలి కదా, ఎందుకు రావటం లేదని. ఇప్పుడు ఆచార్యుల వారు ఏం చెప్పారంటే, ఇప్పుడు నీకున్న కోరికలు ఏమిటి అని అడిగాడు. ఆయన ఏదో చెప్పాడు, అతనికున్న కోరికలు ఏవి అని చెప్పాడు. ఏవైతే ఎక్స్టర్నల్ గా ఏ కోరికలనైతే కోరుతున్నావో అవి వదిలేస్తే నీకు ఆత్మవాసన కలుగుతుంది, ఆత్మచింతన కలుగుతుంది, ఆత్మ మీద ఆత్మను సంపాదించాలనే కోరిక కలుగుతుంది. మనస్సు రెండు పనులు చేయలేదు, ఒకటి పర్ఫెక్షన్, రెండు ఎంజాయ్మెంట్. వెళితే నువ్వు పర్ఫెక్షన్ అయిపోయినా ప్రయాణం చేయాలి, లేకపోతే ఎంజాయ్మెంట్ కైనా నువ్వు ప్రయాణం చేయాలి. నువ్వు ఎంజాయ్మెంట్ కనుక వదిలేసుకుంటే నీకు పర్ఫెక్షన్ వైపుకి అంటే ఆత్మజ్ఞానం సంపాదించాలనేటువంటి దృష్టం కలుగుతుంది. ఎప్పుడు నీకు దేహవాసన, శాస్త్రవాసన, లోకవాసన లేనప్పుడు నీకు ఆత్మవాసన కలుగుతుంది. ఒక మనిషికి దేహవాసన ఎక్కువ ఉంటుంది, ఒక మనిషికి లోకవాసన ఎక్కువ ఉంటుంది, ఒక మనిషికి శాస్త్రవాసన ఎక్కువ ఉంటుంది. ఈ మధ్యన హైదరాబాద్లో కలెక్టర్ గారి దగ్గర నేను అన్నాను, మీరు చాలా బాగా పనిచేస్తున్నారు, చాలా బాగా పనిచేస్తున్నప్పటికీ మాకు లోకవాసన ఎంత ఉందో మాకు తెలుస్తానం ఉండలేదు అన్నారు ఆయన. పనిచేయడం బాగానే పనిచేస్తున్నాం, బాగానే పనిచేస్తున్నారు కలెక్టర్ గారు అంటున్నారు, కానీ లోకవాసన ఎంత ఉందో తెలియనంత మూర్ఖులు మటుకు మేము కాదు. బాగా లోకవాసన పట్టేసి ఉంది దట్టంగా ఉంది, పనిచేయడం చేస్తున్నాం కానీ లోకవాసన ఉంది మాకు, లోకవాసనతో చేస్తున్నాం చేసింది. కృష్ణార్పణం అని మటుకు నేను చేయటలేదు. కృష్ణార్పణం, కృష్ణార్పణం అంటే నీకు అర్థం ఏంటి, కృష్ణార్పణ అంటే మీరు చేసి పని పలికి మీరు ఆశించకుండా కృష్ణుడికి ఇచ్చేయటం. ఇప్పుడు చాలా మంది ఏదైనా ఒక వస్తువు ఎదటి వాళ్ళకి ఇచ్చేటప్పుడు కృష్ణార్పణం అంటారు. కృష్ణార్పణ అంటే ఏంటంటే మీరు ఏ పని అయితే చేస్తున్నారో ఆ పలికి మీరు ఆశించకుండా కృష్ణుడికి ఇవ్వటం, అంటే ఈశ్వరార్పితంగా చేయటం కృష్ణార్పణం. మేము లోకవాసంతో పని చేస్తున్నామంటే లోకంలో ఏదో గౌరవం కావాలని, లేదా పై వాళ్ళు మెచ్చుకోవాలని ఈ రకంగా చేస్తున్నాం. కానీ కేవలం కృష్ణార్పణ బుద్ధితో మేము చేస్తున్నామని చెప్పలేము. కారణం ఏంటంటే లోకవాసన పోలేదు అన్నారు. ఈ హృదయ గుహలో, నీ బుద్ధి గుహలో బ్రహ్మం ఎలా ఉందో నువ్వు కూడా అక్కడ అలా ఉంటే ఎంత నార్మల్గా, ఎంత న్యాచురల్గా వస్తూ ఉందో, అలాగే నువ్వు కూడా బుద్ధి గుహలో కనుక ఆ హృదయ గుహలో బ్రహ్మం ఎలా ఉందో నువ్వు కూడా బ్రహ్మముతో పాటు ఉండగలిగితే, బ్రహ్మమును చింతిస్తూ ఆ బ్రహ్మములో ఉండగలిగితే హృదయ గుహలో నువ్వు ఉండటం నీకు అలవాటైతే ఈ దేహం అనే గుహలోకి రావక్కర్లేదు అంటున్నారు ఆచార్యుల వారు. ఇది గుహ. హృదయ గుహలో ఉన్నవాడు దేహం అనే గుహలోకి రావక్కర్లేదట. అంటే తిరిగి నువ్వు ఏ తల్లి కడుపులోకి నువ్వు ప్రవేశించక్కర్లేదు. ఇది ఆచార్య వారు చెప్పింది. హృదయ గుహలో బ్రహ్మము ఎలా ఉందో నువ్వు కూడా బ్రహ్మముతో పాటు ఉండగలిగితే తిరిగి దేహం నీకు రాదు. దేహం అనే గుర్రలోకి నువ్వు రావలసినటువంటి పని. అంటే దాని అర్థం ఏంటి? నీకు పునర్జన్మ ఉండదని. ఈ దేహము, ఈ ప్రాణము, ఇంద్రియములు, మనస్సు, అజ్ఞానము, అవన్నీ కూడా జడములే, అసత్యములే. నీ చేత ఏదైతే చూడబడుతుందో అంతా కూడా దృశ్యము, అదంతా కూడా జడము. అందుచేత ఇక్కడ అన్నీ కూడా జడ వస్తువులు. ఉన్నది ఒకటే వస్తువు, ఉన్నది ఒకటే వస్తువు. అది అందరి హృదయముల్లోనూ హెచ్చు తగ్గులు లేకుండా సమానంగా ప్రకాశిస్తాను. తాను ఉన్నాను సంగతి తనకి తెలుస్తూ ఉంటుంది. అది సత్య వస్తువు అంటే జడ వస్తువు కాదు. దేహం ఉన్నా ఉండిపోయిన దానికి ఏమీ కూడా సంబంధం లేదు. దేహం ఉండటం వల్ల, దేహం పోవటం వల్ల దాని అస్తిత్వానికి బంధం లేదు. ఏం చేతంటే ఆ సద్వస్తువుకి దేహము ఇసుమంతయు చింతాకంతయు ముళ్ళంతయు సంబంధం లేదన్నారు రమణ మహర్షి. తన హృదయంలో ఉన్న సత్య వస్తువుకి, ఈ దేహానికి, ఈ శరీరానికి కొంచెము కూడా, ఇసుమంతయు కూడా, చింతాకంత కూడా, ముళ్ళంత కూడా సంబంధము లేదు అని మరణానుభవం ద్వారా నాకు అనుభవమైందన్నారు. అంటే సినిమా చూసినట్టు కాదు, ఈ స్పెక్యులేషన్ కాదు, ఇది ఊహించి చెప్పడం కాదు. రిలిజన్ ఈజ్ టు బి ఎక్స్పీరియన్స్డ్. అంతేకాని స్పెక్యులేషన్ కాదు, ఊహ కాదు, ఇమాజినేషన్ కాదు. అది స్వయంగా తన అనుభవంలోకి వచ్చింది. కృష్ణుడు అన్నాడు, ఎప్పుడు నీకు ఈశ్వరుడు ఉన్నాడు ఉన్నాడు అని అనుకుంటున్నావు, దేవుడు ఉన్నాడు దేవుడు ఉన్నాడు అని అనుకోవచ్చు. మీలో దేవుడు లేడని చెప్పిన వాళ్ళ మాట వదిలేయండి. దేవుడు ఉన్నాడు దేవుడు ఉన్నాడు నువ్వు అనుకుంటున్నావు, కానీ అనుభవంలో జీవుడు ఉన్నాడు కానీ దేవుడు లేడు. ఏ విధంగా అయితే నీకు ఇప్పుడు జీవుడు అనుభవంలోకి ఉన్నాడో అలాగే దేవుని అనుభవంలోకి తెచ్చుకోవటమే నీ భక్తి యోగం, నీ జ్ఞాన యోగం, నీ కర్మ యోగం యొక్క లక్ష్యం. నీకు వస్తువు అనుభవంలో లేనప్పుడు నీకేం లాభం లేదు, నీకేమి శాంతి లేదు, నీకేమి సుఖం లేదు. దేవుడు ఉన్నాడని చెప్పినా ఒకటే, లేడని చెప్పినా ఒకటే నీకు అనుభవం లేనప్పుడు. దేవ లక్షణాలు, ఈ మనస్సు యొక్క వికారాలు డైరెక్ట్ గా నీకు ఏ విధంగా అయితే ఇప్పుడు అనుభవంలో ఉన్నాయో, జీవుని కోపం వస్తే కోపాన్ని ఏ విధంగా అయితే అనుభవిస్తున్నావు, నీకు నష్టం వస్తే నష్టాన్ని ఏ విధంగా అయితే నువ్వు అనుభవిస్తున్నావు, నీకు అసూయ వస్తే అసూయని ఏ విధంగా నీకు డైరెక్ట్ గా తెలుస్తుందో, నీకు కోపం వస్తే డైరెక్ట్ గా నీకు ఎలా తెలుస్తుందో, లేకపోతే నీకు ఏదైనా మనసులో బాధ వస్తే ఆ బాధ నీకు ఎంత స్పష్టంగా డైరెక్ట్ గా నువ్వు ఏ విధంగా ఎక్స్పీరియన్స్ చేస్తున్నావో, అంత డైరెక్ట్ గా ఈశ్వరుని ఎక్స్పీరియన్స్ చేసినప్పుడు కదా నువ్వు జ్ఞానం అవుతావు. నీ అనుభవంలో లేని వస్తువు కూడా వెంటుకో. అంతకే గురువు కావాలి. గురువు ఎందుకంటే జీవుడు నీ అనుభవంలో ఉన్నాడు, మనస్సు నీ అనుభవంలో ఉంది. ఏ విధంగా అయితే జీవుడు నీకు డైరెక్ట్ గా అనుభవంలో ఉన్నాడో, అట్లా అంత డైరెక్ట్ గా నీకు ఈశ్వరుని అనుభవంలోకి తీసుకురావటానికి సహకారములు అందించేవాడే గురువు. వరుణాచల కుట్ర అంతయు కోసి గుణముగా పాలించు గురు రూపమై వెలుగు వరుణాచల. వరుణాచల కుట్ర అంతయు కోసి అంటే అరుణాచలేశ్వరుని నాకు గురువుగా ఉండమని అడుగుతున్నాడు. ఎవరికైనా, ఎవరైనా రమణ మహర్షి గారు, కానీ ఈ శంకరాచార్యులు వారి శిష్యులు కాక ఎప్పుడు, శంకరాచార్యులు వారు ఇక్కడ గురువుగా ఉన్నాడు. రమణ మహర్షి గారికి హోమన్ ఫారంలో ఒక మానవ రూపంలో గురువు ఆయనకి లేడు. ఒక మానవ రూపంలో రక్త మాంసాలతో ఉన్న గురువు ఆయనకి లేడు. కాబట్టి ఓ అరుణాచలేశ్వరుడు, నువ్వే నాకు గురువుగా ఉండు. గురువుగా ఉండి నువ్వు చేసేది ఏమిటంటే కుట్రాంతయు కోసి నాలో ఉన్నటువంటి దుర్గుణాలు, దురలవాట్లు, దురాలోచనలు, కుయుక్తులు, కుతంత్రాలు, కుచేష్టలు, అంటే నాలో ఉన్నటువంటి బ్రహ్మము నాకు అనుభవంలోకి రావటానికి ఏ వికారాలైతే, ఏ ఆకారాలైతే నాకు అడ్డొస్తున్నాయో వాటిలందరూ కత్తిరించి, వాటిని కోసి, వాటిని నాలో నుంచి ఎలిమినేట్ చేసి, రిమూవ్ చేసి, కుట్రాంతయు కోసి నాలో ఉన్న కుట్రంతా బయటకు తీసేసి, నాలో ఉన్న చీమంతా బయటకు తీసేసి, అంటే చెడ్డ గుణాలు తీసేసి మంచి గుణాల చోటు నన్ను నింపు అరుణాచలేశ్వరుడు. బాగా జ్ఞాపకం ఉంచుకొని, రాబోయే జన్మలో కూడా ఈ మనస్సులోనే లభిస్తాం. కొత్త మనసు మనకు రాదు, ఈ మనస్సులోనే మనం లభిస్తాం. ఈ మనస్సును ఆనర్చడానికే ఇంట్లో ఉన్న పూజ జపము ధ్యానము. పూజ జపం కాలక్షేపం కోసం కాదు. చాలా మంది పుణ్యం వస్తుందంటేనే పూజ చేస్తారు. ఇక్కడ పుణ్యం కూడా మెయిన్ కాదు. నీ మనస్సుని కంట్రోల్ చేసుకోవడానికి, నీ మనస్సును నియమించుకోవడానికి, నీ మనస్సును నిగ్రహించుకోవడానికి నువ్వు ఇంటికాడ చేసే పూజ జపము ధ్యానము సహకరిస్తున్నాయి కాబట్టి చేయమన్నారు. అంతేకాని ప్రతిదానికి పుణ్యం పుణ్యం మీరు అనుకోక్కర్లేదు. అంటే ధ్యానం ఎందుకు చేయమన్నారంటే మన మనస్సు దాని వల్ల అణుగుతుంది. ధ్యానం వల్ల ఒకే వస్తువుని చింతించడం వల్ల మన మనస్సులోకి అనవసరమైన గొడవలు రావు, కాలక్షేపం గొడవలు రావు. ఒకే వస్తువుని కనుక చింతిస్తంటే, ఒకే వస్తువుని చింతిస్తుంటే అది కూడా ఒక తలంపే. ఆ తలంపు ఏం చేస్తుందంటే చివరికెళ్ళి ఆత్మలో అణిగిపోతుంది. ఆత్మలో అణిగిపోయి ఆత్మాకారం చెందుతుంది. ధ్యానం చేయమన్నారు, జపము చేయమన్నారు. ఓం నమో నారాయణాయ, ఓం నమో భగవతే వాసుదేవాయ, ఓం నమో భగవతే శ్రీరమణాయ, ఓం శ్రీరామకృష్ణాయ, ఇలా మంత్రాలు చెబుతున్నారు కదా. ఓం నమశివాయ, ఇలా మంత్రాలు ఏం చెబుతున్నారా అన్నా మహ. ఓం నమో నారాయణాయ, ఓం నమో భగవతే వాసుదేవాయ. అంటే వాసుదేవుడా నీకు నమస్కారం అని, వాసుదేవుడా నీకు నమస్కారం. ఓ నమో నారాయణాయ, ఓ నారాయణ నారాయణ నీకు నమస్కారం. అంటే ఈ నమస్కారం ఎవరు చెబుతున్నారు? మనసు చెబుతాంది. ఈ నమస్కారం భగవంతుడికి ఎవరు చెబుతున్నారు? ఈ మనసు చెబుతాంది. నీకు ఈ మనస్సు ఏ విధంగా అయితే అభియక్తం అవుతాందో నువ్వు నమస్కారం పెట్టే నారాయణుడు అభియక్తం అయ్యే వరకు నువ్వు జపం చేయి. నమస్కారం పెట్టే మనస్సు అనగాలి, నమస్కారం పెట్టించుకునే నారాయణుడు నీకు వ్యక్తం అయ్యే వరకు నువ్వు జపం చేయి. ఓం నమో నారాయణాయ, ఓం నమో భగవతే వాసుదేవాయ, ఓం నమ శివాయ, ఓం నమో భగవతే శ్రీరమణాయ. ఏదో నీకు నీకు ఎలా బాగుంటే, నీకు ఏది ఇష్టమైతే అన్ని మంత్రాలు ఒకటే. ఎవరు ఏ రూపాన్ని ఆరాధించినా, ఎవరు ఏ నామాన్ని స్మరించినా అందరికీ నా దగ్గరకు రావలసిందే అన్నాడు కృష్ణుడు. అందరికీ ఈ రేవుడికి రావలసిందే, ఈ శాంతి కుటీరానికి రావలసిందే. ఎవరు ఏ రూపాన్ని ఆరాధించుకోండి, ఏ రామాన్ని తలపెట్టుకోండి, అందరూ నా దగ్గరికి రావాల్సిందే. నా దగ్గరికి ఏంటి, ఆయన పొట్ట దగ్గరికి కాదు, ఆయన తలకాయ దగ్గరికి కాదు, చైతన్యం దగ్గరికి రావలసిందే, ఆ బ్రహ్మము దగ్గరికి రావలసిందే. అందరూ అక్కడికి రావలసిందే, అందరూ అక్కడికి రావలసిందే. అక్కడికి వస్తారు కూడా మీరు చేసేది సిన్సియర్గా కనుక చేస్తూ ఉంటే, డెడికేటెడ్గా చేస్తూ ఉంటే, నీ హృదయ గుహలో నీ బుద్ధి గుహలో ఆ బ్రహ్మము ఎంత న్యాచురల్గా ఎంత నార్మల్గా ఉందో, ఎంత సరళంగా ఎంత నేకెడ్గా నీ హృదయంలో ఆ వస్తువు ఉందో, ఆ బ్రహ్మం ఎలా ఉందో నువ్వు కూడా అలా ఉండిపో. ఇంకా తిరిగి నువ్వు పునర్జన్మలోకి రావక్కర్లేదు. ప్రపంచంలో ఉన్న ఏ తల్లి కడుపులోకి నువ్వు ప్రవేశించక్కర్లేదు. నువ్వు హాయిగా బ్రహ్మం అయిపోతావు. నువ్వు అంటే పుట్టుకు లేని చావు లేని స్థితికి ఎదిగి వెళ్ళిపోతావు. నువ్వు కనుక బ్రహ్మములాగా ఉండిపోతే అప్పుడు కల్చర్ సివిలైజేషన్ నేను వచ్చి అంటుకుంటాయి, నేను వచ్చి ముట్టుకుంటాయి. నీ హృదయంలో బ్రహ్మం ఎలాగుందో నువ్వు కూడా బ్రహ్మములాగా ఉంటే మంచి గుణాలు ప్రత్యేకంగా సంపాదించక్కర్లేదు. ఆ మంచి గుణాలే నీకు అన్ని వచ్చేస్తాయి. నువ్వు కేవలం మనస్సుకి పరిమితం అవ్వకుండా, దేహానికి పరిమితం అవ్వకుండా ఆ బ్రహ్మం ఎలాగుందో నువ్వు కూడా అలా ఉంటే నీకు సద్గుణాలన్నీ కూడా నీకు అలవడతాయి. అంతేకాక ఆ బ్రహ్మము యొక్క శాంతి, ఆ తెంపు లేని సుఖం, ఆ తెంపు లేని శాంతి, ఆ తెంపు లేని సంతోషం, ఆ తెంపు లేని ఆనందం, ఆ చావు లేని స్థితి, ఆనందమయ్యే స్థితి, ఆనంద శిఖరాలకి ఎదిగి వెళ్ళిపోతావు నువ్వు. ఎలాగా ఆ బ్రహ్మం ఎలాగుందో నువ్వు కూడా ఎలాగుండు. మనం ఏం చేస్తామంటే, రామకృష్ణ పరమహంస గారు చెప్పినట్టు ఈగలు ఏం చేస్తాయటండి, ఒక 5 నిమిషాలు 4 నిమిషాలు మిఠాయి మీద ఉంటాయట. మీ ఇంట్లో పిల్లవాడు ఏమైనా దొడ్డు కూర్చుంటే ఇల్లు అశుద్ధి మీద వాళ్తాడు. దోమలకంటే ప్రమాదం ఈగలు, అది మనకు తెలియదు. దోమలంటే మనకు భయం, ఈగలంటే భయం ఉండదు. అంటే ఈగల భక్తి అన్నాడు మనకు రామకృష్ణుడు. మన భక్తి ఏమిటిది? ఈగల భక్తి. ఈగల భక్తి అంటే ఏంటి? ఒక నిమిషం మిఠాయి మీద వాడుతుంది, ఒక నిమిషం ఏదైనా మల మీద ఉంటే ఇల్లు మల మీద వాడుతుంది, ఓ నిమిషం అక్కడ వాడుతుంది, ఒకటి నిమిషం ఇలా కలుగుతుంది. మనకు కొంచెంసేపు ఏమో ఏదో ఆత్మ చింతన, మళ్ళీ ప్రాపంచిక చింతన, లోక చింతన, దేహ చింతన, ఏదో ఒక చింతన. అంటే మన మనస్సు అలా కాదు. నువ్వు బ్రహ్మము తనంతటి తానుగా ఇతర చింతలు లేకుండా, ఇతర తలంపులు లేకుండా ఎలా ఉంటుందో బ్రహ్మము, నువ్వు కూడా అలా ఉండిపోతే నువ్వు బ్రహ్మమైపోతావు. తల్లి గర్భంలోకి నీకు ప్రవేశించవలసినటువంటి పని లేదు. యమధర్మ రాజుతోడు కూడా నీకు పని లేదు. ఇవన్నీ ఊరికే ఊహించి చెప్పడం కాదు, వాడు అనుభవాన్ని తీసి చెబుతున్నారు. దేహం అవసరం లేకపోతే, నీకు పునర్జన్మ లేని స్థితి కావాలంటే, చావు లేని స్థితి కావాలంటే, అమృత స్థితి కావాలంటే, ఆనంద స్థితి కావాలంటే, ఆనంద స్రవంతిలో ఆనంద ప్రవాహంలో నీ ఈదురాడాలంటే, ఇప్పుడు నీ దేహము నేననే దేహంతో ఎలాగైతే తాదాత్మ్యం చెందుతున్నావో, ఆ బుద్ధి యోగలో నా సత్యవస్తువుతో నీకు తాదాత్మ్యం వచ్చినప్పుడు కదా నువ్వు పునర్జన్మ లేని స్థితికి ఎదిగి వెళ్ళిపోవటం అంటున్నారు ఆచార్య వారు. సత్యం గురించి మనం వింటున్నాం, దాని గురించి ధ్యానం చేస్తున్నాం, ఆత్మ గురించి శ్రవణం చేస్తున్నాం, ఆత్మ గురించి ధ్యానం చేస్తున్నాం, ఏదో ఎప్పుడైనా కొన్ని క్షణాలైనా ఆత్మకు సంబంధించిన సుఖం అనుభవిస్తున్నాం. కొంతమంది మీరు కొంతమంది ఉండొచ్చు, బాగా సాధన చేసేవాళ్ళు ఆత్మసుఖాన్ని అనుభవించేవాళ్ళు, కొన్ని క్షణాలైనా అనిపించిన వాళ్ళు ఉండొచ్చు. ఆత్మని ధ్యానం చేస్తున్నాం, ఆత్మ గురించి శ్రవణం చేస్తున్నాం, ఆత్మను తెలుసుకోవాలని జీవిస్తున్నాం, ఇవన్నీ చేస్తున్నాం. ఆత్మ కోసమే మనం జీవిస్తున్నాం, అవసరమైతే దానికోసం మరణించడానికి సిద్ధంగా ఉన్నాం. ఇన్ని రకాలుగా ఉన్నప్పటికీ ఎంతో ఎంతో బహుకాలానికి, బహు జన్మల నుంచి నీలో కొన్ని సంస్కారాలు నీకు కూడా వచ్చేస్తున్నాయి. శరీరాలు మారుతున్నాయి, నీ వాసనలు మారటం లేదు. పరిసరాలు మారుతున్నాయి, శరీరాలు మారుతున్నాయి, కుటుంబాలు మారుతున్నాయి, ప్రవృత్తులు మారుతున్నాయి. కానీ నీ వాసన ఎన్నో జన్మల నుంచి, ఎంతో కాలానికి, అనాది కాలానికి నీకున్న కోరికలు, నీకున్న వాసనలు, నీకున్న తలంపులు నీ కూడా వచ్చేస్తున్నాయి. నీ కూడా వచ్చాయి అంటే నీ శరీరం చనిపోయినప్పుడు అన్ని లోపల స్టోర్ చేసేస్తాడు. నీకున్న తలంపులు ఏంటో, నీకున్న కోరికలు ఏంటో అన్ని నీ దగ్గర ఉంచేస్తాడని. నీ మనసులోనే అన్నీ ఉంటాయి. అంటే నీకు ఇష్టమైన తలంపుని బట్టి మరి నీకు పునర్జన్మ ఏర్పడుతుంది. అంటే బహుకాలానికి అనేక సంస్కారాలు, అనేక కోరికలు, అనేక తలంపులు, అనేక వాసన నీకు కూడా వస్తున్నాయి. శరీరాలు మారుతున్నాయి, కుటుంబ శరీరం మారినప్పుడల్లా కుటుంబం మారిపోతుంది, పరిసరాలు మారిపోతాయి, చుట్టాలు మారిపోతారు. నీకు అర్థం లేదు సరే, కానీ నీ మనసులో వాసనలు ఏం మారవు, అవి నీకు కూడా వస్తూ ఉంటాయి. ఇది బాగా వినండి మీరు. చైతన్యానికి, ఆత్మకి, బ్రహ్మముకు దేహంతో పని లేదు, లోకంతో పని లేదు. అహంకార వృత్తికి దేహం కావాలి, లోకం కావాలి, దేవుడు కావాలి. మనకి తిరిగి పునర్జన్మ ఇంటికి వస్తుందంటే అహంకారం దేహం లేకుండా ఉండలేదు. దేహం వస్తే లోకం వస్తుంది. దేహం ఉన్నవాడికి లోకం, దేహం లేని వాడికి లోకంతో పని లేదు. అంటే ఈ నేను మీ తలంపు ఎక్కడి నుంచి వస్తుంది? ఈశ్వరులోంచి వస్తుంది, పరమాత్మలోంచి వస్తుంది, బ్రహ్మములోంచి వస్తుంది, భగవంతుల్లోంచి వస్తుంది. ఆ నేనునే తలంపులోంచి వస్తున్నాయి, ఇతర తలంపులు వస్తున్నాయి, దేహానికి సంబంధించిన తలంపులు వస్తున్నాయి. ఎంతసేపు సమాజంలో కలిసిపోవాలి, సమాజంలో కలిసిపోవాలి, సోషల్ స్టేటస్ పెరిగిపోవాలి, ఈ సోషల్ స్టేటస్ పెరిగిపోవాలి, ఈ సొసైటీ టెస్ట్ కూడా మైండ్లోంచి వస్తుంది. ఈ సొసైటీలో పనిచేసే వాళ్ళందరూ కూడా జ్ఞానం కోసం పనిచేస్తే పర్లేదు, వాళ్ళు స్టేటస్ పెంచుకోవడానికి పనిచేస్తారు చాలా మంది. మీకు అర్థమవుతుంది? అంటే ఇండివిజువల్ అయి, ఈ ఫాలోవర్స్ అయి, ఈ బాడీ బౌండ్ అయి అది పెంచుకోవడానికి ప్రయత్నం చేస్తారు. ఇక్కడ ఆచార్యులు వారు ఏమంటున్నారంటే, నేను సమాజానికి సేవ చేస్తున్నాను, నాకు 24 గంటలు సొసైటీ కావాలి, ప్రజల్లో నేను పనిచేస్తున్నాను అని. ఎందుకు పనిచేస్తున్నా? ప్రజల్లో అజ్ఞానం పోగొట్టుకోవడానికే, లేకపోతే నీ దేహబుద్ధిని అలంకరించుకోవటానికే. ఈ మధ్య నాకు ఇంజనీర్ గారు అన్నారండి, మా ఆవిడ శరీరం మీద 200 కాసులు బంగారం అని అంటున్నారు. అది దారి ఎదురుకుండా అంటున్నారండి అలాగా, మా ఆవిడ శరీరం మీద 200 కాసులు బంగారం ఉందని మా ఆవిడ శరీరం మీద అన్నారు. ఇంకా కొంటానంటున్నారు. మీకు అర్థమవుతుంది? అంటే ఆవిడ శరీరం మీద 200 కాసులు ఉన్న ప్రమాదం. ఇప్పుడు ఆచార్య వారు చెప్పి ఉంటే ఇప్పుడు నా శవానికి 200 కాసులు ఉండనివ్వండి. ఈ దేహము నేననే బుద్ధికి, ఈ దేహము నేననే నేనికి మటుకి బంగారం తొడక్కవయ్యో. పొంది తొడిగితే నీ దేహాన్ని తొడుక్కో. దేహాన్ని అలంకరించుకుంటే అలంకరించుకో, దేహ బుద్ధిని అలంకరించుకో. సమాజానికి సేవ చేస్తున్నామని, వాళ్ళని ఉద్ధరిస్తున్నామని, వీళ్ళు ఉద్ధరిస్తున్నామని ఎంతసేపు నిరంతరం సొసైటీ అని చెప్పి, నీకు సొసైటీ పేరు, నీ దేహబుద్ధిని అలంకరించుకోకు. నీ దేహబుద్ధిని అలంకరిస్తే మరణానంతరం, నీ దేహబుద్ధిని కనుక నువ్వు అలంకరించుకుంటే మరణానంతరం నువ్వు చీకటి లోకాలని నీకు గతి. అంటే నీకు ఈ దేహ వాసన, ఈ లోక వాసన, శాస్త్ర వాసన పెంచుకోవడానికి ప్రయత్నం చేసి సేవ పేరు చెప్పి, సేవ పేరు చెప్పి ఇట్లా పెంచుకోవడానికి నువ్వు ఆ పని చేయకు. అంటే దేహాన్ని అలంకరించుకోవడం కంటే ప్రమాదం దేహబుద్ధిని అలంకరించుకోవడం. బాగా అర్థం చేసుకోండి, దేహబుద్ధిని అలంకరించుకోవటం వల్ల నువ్వు అజ్ఞానంలో కూరుకుపోతున్నావు. అంటే నువ్వు సొసైటీలో పనిచేస్తూ నీ అజ్ఞానాన్ని పోగొట్టుకునే బదులు నీ సోషల్ స్టేటస్ కనుక పెంచుకున్న ఇండివిజువల్ ఐదు కనుక డ్రెస్అప్ చేస్తాంటే, ఆ ఇండివిజువల్ ఐదు కనుక ముస్తాబు చేస్తాంటే నీకు మరణానంతరం మిగిలేది చీకటి లోకాలు. వాసనలన్నీ మూడు రకాల కింద విభజించారు. ఒకటి లోకవాసన, రెండు దేహవాసన, మూడు శాస్త్రవాసన. లోకవాసన కంటే శాస్త్రవాసన కంటే బలంగా ఉంటుంది దేహవాసన. అంటే దేహవాసన అంటే ఏంటంటే దేహగతమైన నేను ముస్తాబు చేసుకోవడానికి వాడు శ్మశానానికి వెళ్లే వరకు వాడు కష్టపడుతూ ఉంటాడు. ఏమైతే పోగొట్టుకోవాలో అది దాన్ని అలంకరించడంతో వాడి జీవితం అంతా కూడా వాడికి సరిపోతుంది. ఈశ్వరుడు ఉన్నాడు, ఈశ్వరుడు ఉన్నాడు. అయితే కృష్ణుడు చెప్పింది రిపీటెడ్గా కృష్ణుడు చెప్పిందంటే ఉన్నాడు 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 అనుకుంటే సరిపోదు. నీ మనస్సు నీకు ఏ విధంగా అయితే అనుభవంలో ఉందో, ఎంత డైరెక్ట్ ఎక్స్పీరియన్స్ లో ఉందో నీ మనస్సు, అలాగే ఈశ్వరుని కూడా నువ్వు అంత డైరెక్ట్ గా ఎక్స్పీరియన్స్ చేసింది కదా ఆ షటారు కొమ్మకు నువ్వు వెళ్ళేది అన్నాడు. ఏది సీలింగ్ ఫ్యాన్కెళ్ళి కూర్చుని లేక ఏసీ గదిలో కూర్చుని కవులు చెప్పుకుని ఈ దేహవాసన పోవాలి, లోకవాసన పోవాలి, శాస్త్రవాసన పోవాలంటే పోదరాది. అలాంటి తేలిగ్గా పోదు. చెడ్డ వాసన వచ్చే పదార్థం ఏదైనా నీ చేతికి అంటుకుందనుకో, ఇది పోవాలి, ఈ చెడ్డ వాసన పోవాలి, పోవాలంటే పోతుందా అంటున్నారు ఆచార్యులు వారు. ఓ సబ్బు తెట్టి లేదా సున్ని పిండి పెట్టి లేదా కుంకుడుకాయ పెట్టి ఆ తోమి 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 ఇది తోమితే కొంతకాలానికి తోమగా తోమగా ఆ ఫార్మనేటర్ పోతుంది, ఆ వాసన పోతుంది. అంతేకాని ఇది పోవాలి పోవాలని పడ కుర్చీలో కూర్చుని పైన ఫ్యాన్ వేసుకుని పోవాలి పోవాలంటే ఈ వాసన పోదు అంటున్నారు ఆచార్యులు. ఏం సరదా ఎలా కోలం మాట్లా అంటున్నారు. నీ చేతి కంటుకున్న చెడ్డ పదార్థమే పోవడం పోవాలి పోవాలంటే వేలాది జన్మల నుంచి లక్షలాది జన్మల నుంచి క్రియేషన్ ఎప్పుడైతే ప్రారంభమైందో అప్పటి నుంచి నువ్వు సిద్ధం అవుతున్నావు, శరీరాలను మార్చి శవాలను మార్చి ఈ వాసనను మోసుకొస్తున్నావు. మామూలుగా నీ చేతి కంటుకున్న పేడే పోదు పోవాలి పోవాలంటేనే ఈ వాసన అంత తేలిగ్గా పోతాయా? మామూలుగా బాహ్యంగా ఉన్నటువంటి నీ చేతి కంటుకున్న చెడ్డ వాసనే పోవటానికి అంత కష్టమైతే ఈ బహుజన్మల నుంచి వచ్చిన వాసనలో పోవటానికి ఎంత కష్టం ఇది? ఆ దేహాన్ని స్మరిస్తుంటే దేహవాసన పోదు. ఎలా పది మంది ఏ చెట్ల కింద కూర్చుని లోకం గొడవలు చెప్పుకుంటుంటే లోకవాసన పోదు. ఎవడో పండితుల దగ్గరికి వెళ్ళి కొంతమందికి డిక్షనరీ మీనింగ్లు చెప్తా ఉంటారు పండిత, వాళ్ళకి లోపల అనుభవం ఉండదు, ఆ లోపల చైతన్య అనుభవం ఉండదు, ఆ శబ్దానికి అర్థం చెబుతా ఉంటారు. అలా పండితుల దగ్గర కూర్చుని ఈ భగవద్గీత చదివాం, ఆ ఉపనిషత్తు చదివాం, ఈ కఠోపనిషత్తు చదివేసాం, ఆ 18వ అధ్యాయం నోటికి వచ్చేసింది, అది నోటికి వచ్చేసింది, ఈ నోటికి వచ్చేసింది, ఆ శాస్త్రం గొడవలోకి పోయినా అలాగ పోదా నీకు శాస్త్రవాసన పోదు. నీకు అర్థమవుతుందే, నువ్వు శాస్త్రం గురించి చదువుకున్నది మాత్రమే శాస్త్రవాసన పోదు. ఏ చెట్ల కింద కూర్చుని లోకాభరామాన్ని చెప్పుకుందండి లోకవాసన పోదు. దారి నిద్రలో తప్పించి జాగ్రత్త వస్తారా అస్తమాని నీ దేహమే నీకు జ్ఞాపకం వస్తుంటే నీకు దేహమే అవసరం ఎక్కడ పోతున్నారా అంటున్నారు ఆచార్యులు వారు. కొంతమందికి వాళ్ళకి ఆ శవం కూడా తప్పించి ఏం అక్కర్లేదు. ఆ ఏం తిన్నాం ఏం కట్టుకుంటున్నాం ఈ దేహానికి అందరూ నమస్కారాలు పెడుతున్నారా లేదా? ఇదే గొడవ. ఈ శవానికి అందరూ నమస్కారాలు పెడుతున్నారా లేదా? దీనికి బాగా బట్టలు అయ్యి బాగా వేస్తున్నాం లేదా? బాగా చిండగి బాగా పెడుతున్నాం కదా? ఆ నెస్కాఫీలు అయ్యి బాగా తాగుతున్నాం లేదా? ఇతరులు అందరికంటే మనం గొప్పగా వాళ్ళు ఒక పూట తింటున్నారు మనం మూడు పూటలు తింటున్నాం, వాళ్ళు ఏమో 400 రూపాయలు చీర కడుతున్నారు మనం 1000 రూపాయలు చీర కడుతున్నాం, మనకి సోషల్గా సంఘంలో చాలా గౌరవంగా బతుకుతున్నాం, మన దేహం అందంగా కనిపిస్తాం లేదా? ఇలా అనుకుంటే ఈ దేహవాసన పోతుందా? ఏం కౌలులా కాకరకాయలా? నీ చేతి కనిపించుకుని పేడవాసనే పోవటంలో పోవాలి పోవాలంటేనే ఇది జన్మల నుంచి నీ లక్షలాది జన్మల నుంచి వచ్చేటువంటి నీ దేహవాసన పోవాలన్నా శాస్త్రవాసన పోవాలన్నా లోకవాసన పోవాలన్నా పరమాత్మని చింతిస్తా అంటే పరమాత్మని ధ్యానం చేస్తుంటే ఆ పరమాత్మ గురించి శ్రవణం చేస్తా అంటే నీకు ఈ వాసన పోతుంది. కానీ ఈ దేహం గురించి అస్తమానం తలపెట్టుకుంటా అంటే దేహవాసన ఎలా పోతుంది? నువ్వు పుస్తకాలు పురుగు లేకుంటే శాస్త్రవాసన ఎక్కడ పోతుంది? అస్తమాని 24 గంటల లోకం గొడవలు ఏంటంటే లోకవాసన ఎలా పోతుంది? ఏదైతే నువ్వు పోగొట్టుకోవాలనుకుంటున్నావో అస్తమానం అక్కడే పడి ఉంటే ఆ వాసన ఎక్కడ పోతుంది? అదేవిధంగా నువ్వు పరమాత్మను చింతిస్తుంటే నీ ఇష్ట దైవాన్ని కానీ నీ గురువుని కానీ నీ ఇష్ట దేవతను కానీ నీ గురువు కానీ లేకపోతే సాక్షాత్తు నీ హృదయంటువంటి బ్రహ్మమును కానీ నిరంతరము కాన్స్టాంట్ గా తెంపు లేకుండా ఇష్టంగా ఆ ప్రీతిగా ఆ ప్రేమగా నిరంతరము దాన్ని చింతిస్తుంటే ఈ మూడు వాసనలు నశిస్తాయి. కానీ ఆ మూడు వాసనలతో కూర్చుంటాయి నశించబోయా? ఉన్న వస్తువు ఒకటే, అది అంతటా వ్యాపించి ఉంది, ఇందు గలడు అందు లేడని సందేహం వలదు చక్రి, అంతటా వ్యాపించి ఉంది. అంతటా ఉన్న వ్యాపించిన వస్తువు నువ్వు ధ్యానం చేయలేకపోతున్నావు. ధ్యానం చేయలేకపోతున్నావు కాబట్టి దానికి రూపం కల్పించావు. రాముడనే, కృష్ణుడనే, శివుడనే, మరొకటనే, మరొకటనే, అల్లా అనే ఏదో రూపం కల్పించావు. నువ్వు ఏదో రూపం నువ్వు కల్పించావు. కల్పించి దేవతా బుద్ధితో నువ్వు ఆ వస్తువు ఉన్న వస్తువు ఒకటే, ఆ వస్తువు నువ్వు దేవతా బుద్ధితోటే ఆ వస్తువును ఆరాధిస్తున్నావు. ఇప్పుడు ఇంతకీ ఎందుకు చెబుతున్నాడంటే నీ ఇష్టదేవతను స్మరించడం వల్ల కానీ నిరంతరం, లేదా నీ గురువుని ధ్యానం చేయటం వల్ల కానీ, హృదయ గుహలో నీ మనస్సును నిలబెట్టి ఉంచటం వల్ల కానీ, నీ హృదయ గుహలో, నీ బుద్ధి గుహలో బ్రహ్మము ఎంత సహజంగా ఉందో అంత సహజంగా నువ్వు అక్కడ ఉండిపోవటం వల్ల కానీ, ఈ దేహవాసన, లోకవాసన, శాస్త్రవాసన నశిస్తాయి కానీ నిరంతరము దేహాన్ని దృష్టిలో పెట్టుకుంటే దేహవాసన నశించదు అయ్యా. కోటి వాసనలనే ఈ వాసనలన్నీ కూడా ఈ హెడ్లైన్స్ లోకి, ఈ మూడు వాసనలో ఆ వాసనలన్నీ కూడా, ఈ మూడు వాసనలో ఏదో ఒక వాసనలో ఇమిడి ఉంటాయి. అంటే బహుకాలాంచి వస్తున్నాయి, బహుకాలాంచి వస్తున్నాయి. ఈ ఊరికే పొమ్మంటే పోవయ్యి. నువ్వు దానికి కృషి చేయాలి, దానికి కృషి చెయ్యాలి, దానికి కొంచెం సాధన చెయ్యాలి. ఆ వాసన తొలగించుకోవడానికి నువ్వు ఎంతవరకు నీ శక్తి వంచన లేకుండా నువ్వు ప్రయత్నం చెయ్యాలి. ఆ వాసనలు ఏదో ఉంటే ఉన్నాయో ఉన్నాయని ఉన్నది పట్టించుకోవనుకు. ఆ వాసన తొలగించుకోవడానికి నువ్వేమి దానికి సాధన చెయ్యవనుకు. ఆ వాసనలే నీకు వేలాది జన్మలు, లక్షలాది జన్మల్లో నిన్ను తిప్పేస్తాయి. ఎలా తిప్పుతాయి? సుడిగాల్లో పడిన గడ్డి పరక. ఎలా సుడిగాల్లోని గడ్డి పరక నీకు సుడిగాలు ఏ విధంగా నీకు తిప్పేస్తుందో, నీ వాసనే నిన్ను బహు జన్మలు తిప్పేస్తాయి అంటున్నాడు ఆచార్యులు. పెద్ద పెద్ద సుడిగుండాల్లో పడితే ఆంబోతుని కూడా తిప్పేస్తుంది సుడిగుండం. పెద్ద పెద్ద దొన్నపోతులు కూడా కొట్టుకుపోతే వరదలు వచ్చినప్పుడు సుడిగుండంలో పడితే. కానీ నువ్వు అలక్ష్యంగా ఉన్నావా? ఏ బలహీనతలైతే నీకున్నాయో అందులో నుంచి బయటకు రావడానికి నువ్వు అలక్ష్యంగా ఉన్నావా? అటు నుంచి తొలగిపోవడానికి నువ్వేం ప్రయత్నం చేయటం లేదా? ప్రయత్నం చేయకపోతే సుడిగాల్లోనే గడ్డి పరకలు ఎలా తీరుతాయో, సుడిగుండంలో పడ్డ జంతువులు ఎలా తిరుగుతాయో, ఆ వాసనలే నీకు భవిష్యత్తులో అనేకమైనటువంటి జన్మలు తీసుకొస్తాయి. ఇది మర్చిపోకు. అంటే నీ శరీరానికి ఏదైనా రోగం ఉంటే దాన్ని నిర్లక్ష్యం చేస్తే ఆ రోగం నీ శరీరాన్ని చంపేస్తుంది, చంపేస్తుంది కదా. అదేవిధంగా నీవు వాసన కనుక నిర్లక్ష్యం కనుక చేస్తే నువ్వు అనేక సార్లు మళ్ళీ శ్మశానానికి వెళ్ళవలసి ఉంటుంది, అనేక సార్లు మళ్ళీ శరీరంలోకి రావలసి ఉంది, రోజు శ్మశానానికి తిరగవలసి ఉంటుంది. అంటే ఈ వాసన అంత ప్రమాదమైనవి. ఒకసారి రమణ మహర్షి గారు అన్నారు, మనసును బాహ్యముఖం చెయ్యొద్దు, అంతర్ముఖం చెయ్యి, అంతర్ముఖం చెయ్యి అన్నారు. అంతర్ముఖం చేస్తే ఏమిటయ్యా నాకు వచ్చింది అన్నాడు ఓ ప్రేడర్ గారు. నాకు ఏదైనా కలిసి రావాలి కదా, నాకు వచ్చింది ఏమిటి చెప్పు. బాహ్యముఖం వద్దు, బాహ్యముఖం వద్దు, అంతర్ముఖం చేయమంటాం. అంతర్ముఖం చేయాలంటే ఇది మనం మాట్లాడుకుంటా అంటే రేదన ఉండాలి. రేదన, రేదన మీద బేస్ అయ్యి మనం మాట్లాడుకోవాలి. అంటే ఇక భక్తి పేరు మీద, మతం పేరు మీద మూఢనమ్మకాలు, మూఢ విశ్వాసాలు, అజ్ఞానం పెంచకూడదు. మతం పేరు మీద జ్ఞానం పెరగాలి కానీ అజ్ఞానం పెరగకూడదు. మనసును బాహ్యముఖం చేయకూడదు, అంతర్ముఖం చేయి. అంతర్ముఖం చేయి లో దృష్టి కలుగుండు, లోపలకు చూసుకో, లోపలకు చూసుకో అంటున్నావు నువ్వు. లోపలకు చూసుకుంటే అంతర్దృష్టి కలిగి ఉంటే, మనసుకు అంతర్ముఖ దృష్టి కలిగితే వచ్చి లాభం ఏమిటి నాకన్నాడు. అప్పుడు రమణ మహర్షి గారు ఇమ్మీడియట్ రిప్లై, వెంటనే ఆలోచించకుండా, అంటే వస్తువు ఆయన చేతిలో ఉంది కాబట్టి ఆయన ఏమని చెప్పారంటే, నీ మనస్సు అంతర్ముఖం అయ్యి కొలిది నీ పునర్జన్మ హేతువులని నశించి ఖాళీ బూడిదవుతాయన్నారు. మనస్సు బాహ్యముఖానికి వెళతా అంటే పునర్జన్మ కారణాలు పెరిగిపోతూ ఉంటాయి. మనస్సు అంతర్ముఖం అవుతా అంటే రాబోయే జన్మలకి ఏ కారణాలు అయితే నీ మనస్సులో ఉన్నాయో, మనస్సులో అన్నీ, మనస్సులో ఉన్న గుణాలు, వికారాలు, కారణాలన్నీ కూడా ఖాళీ బూడిదవుతాయి. మనసు అంతర్ముఖం అయితే నాకు కలిసి వచ్చి ఏమిటి అన్నాడు ఆయన. మనసు అంతర్ముఖం అయితే రాబోయే జన్మలకు ఉన్న కారణాలన్నీ కూడా ఖాళీ బూడిదవుతాయి. అందుకు మనసు అంతర్ముఖం చేయటం, అంతర్దృష్టి దానికి వయ్యా. దాని కాలక్షేపానికి చెప్పటం లేదు మన మహర్షులు అందరూ కూడా. దాంట్లో దానికి ఒక ప్రయోజనం ఉంది. నీ బుద్ధికి ఆ ప్రయోజనం అందకపోవచ్చు, నీ బుద్ధికి ఆ ప్రయోజనం అందకపోవచ్చు. ఇవన్నీ వాళ్ళ అనుభవంతోడు చెప్పినటువంటి మాటలే. అజాగ్రత్త పనికి రాదు, అశ్రద్ధ పనికి రాదు. జాగ్రత్త అవసరం, శ్రద్ధ అవసరం, శ్రద్ధ అవసరం. జపం చేయాలని మీకు బుద్ధి పుట్టడం లేదనుకోండి, ధ్యానం చేయాలని బుద్ధి పుట్టడం లేదనుకోండి, ఏదో మంచి గ్రంథం గంటసేపు చదువుకుందామని బుద్ధి పుట్టడం లేదనుకోండి, దానికి కారణం నీకు శ్రద్ధ లేదని అర్థం. శ్రద్ధావాన్ లభతే జ్ఞానం. ఎవరికైతే శ్రద్ధ ఉందో వాడికి జ్ఞానం కలుగుతుంది, కానీ శ్రద్ధ లేని వాడిని వాడిని రంపం పెట్టి కోసేసిన వాడికి జ్ఞానం కలగదు. దేహం ఏ విధంగా అయితే నీకు నేనేగా వ్యక్తం అవుతుందో, బ్రహ్మము కూడా ఆ రకంగా నేనేగా వ్యక్తం అవటం కోసం దేహం, ఏ దేహంతో ఏ విధంగా అయితే మీరు తాదాత్మ్యం పొందుతున్నారో, ఆ బ్రహ్మముతోడు సాదాత్మ్యం పొందాలంటే మీకు శ్రద్ధ లేకుండా రాదు. అంటే శ్రద్ధ లేకుండా జ్ఞానం కలగదు, శ్రద్ధ లేకుండా మీకు భక్తి కలగదు. భక్తి భక్తి ఎందుకంటే కృష్ణుడు ఏమన్నాడంటే వాసన జయించడం కష్టమే, వాసన తొలగించడం కష్టమే. గాలిని మూట కట్టడం ఎంత కష్టం, వాసన తొలగించడం అంత కష్టమే. అప్పుడు కృష్ణుడు అన్నాడు, నా మీద భారం వేసి జీవిస్తే, నా ఎందుకు భక్తి కలిగి ఉంటే, నాకు ఇష్టమైన పని నువ్వు చేస్తే, నా రూపాన్ని ధ్యానం చేసి నా నామాన్ని స్మరిస్తుంటే, నీ మీద నాకు అనుగ్రహం కలిగి నీ పునర్జన్మకి ఏ వాసన ఉన్నాయో ఆ వాసను నశింపు చేసే బాధ్యత నాది అన్నాడు. దేవుడు అహంకారానికి స్వాధీనం అవ్వడం, ఈ గొప్పలకి స్వాధీనం అవ్వడం, ఎవడికైతే భక్తి ఉందో, ఎవడికైతే జ్ఞానం ఉందో, ఎవడికైతే ప్యూర్ డివోషన్ ఉందో వాడికి స్వాధీనం అవుతా అన్నాడు. అంటే భక్తి అంటే ఎవడికైతే పవిత్రమైన భక్తి ఉందో వాడికి స్వాధీనం అవుతా అన్నాడు. అంటే పవిత్రమైన భక్తి ఏమిటంటే, పవిత్రమైన భక్తి వాడికి భక్తి ఉంటుంది కానీ భగవంతుని ఏమి అడగడం, మనం ఏమీ అడగటం లేదని ఆ భక్తుడికి వాడే స్వాధీనం అయిపోతాడు. దేవుడు అడిగిన వాడికి అడిగింది ఇస్తాడు, అడగకపోతే ఆయన్ని ఇచ్చేసుకుంటాడు భక్తుడికి. నేను పొందవలసిన వస్తువు నేను సాధన చేసి, నేను గురువుని ప్రేమించి దేవుణ్ణి ప్రేమించి నేను పొందవలసిన వస్తువు నా హృదయంలోనే ఉంది అంతేకాదు, అది నేనై ఉన్నాను, అది నాలో ఉంది, నాలో ఉండటమే కాదు, అది నేనై ఉన్నాను. ఐఆమ్ దట్, ఐఆమ్ దట్. ఆ నిశ్చలమైన బుద్ధి, దృఢమైన బుద్ధి, ఆ బ్రహ్మము నేనే, దానితో నీకు తాదాత్మ్యం బలంగా కనుక వస్తే అప్పుడు నీకు అనాత్మతోటి నువ్వు కాని విషయాలతో సంబంధం అప్పుడు తెలుగుతుంది, కానీ అంతవరకు నీకు తగదు. అన్ని వాసనలు ఉంటాయి, ఆ వాసనలు పొమ్మంటే పోవు. అంటే మనం ఇంట్లో ఉన్న దుమ్ము చీపిరి పెట్టి తుడి చేసినట్టే అంత తేలిగ్గా పోవాలి. ఇంకేత పోవంటే బహుకాలానికి వస్తున్నాయి. నీ దేహానికి ఉన్న వయసు 60 సంవత్సరాలు, కానీ వాసనకు ఉన్న వయసు 8 లక్షల సంవత్సరాలు. ఆ వాసన అంత తొందరగా పోదు. అంటే నిరంతరం మనం ఆత్మని ధ్యానం చేయటం వల్ల, ఆత్మని చింతించటం వల్ల, ఆత్మని శ్రవణం చేయటం వల్ల, భగవంతుడి గురించి గాథలు వినటం వల్ల, మీరు పరస్పరం చర్చించుకోవటం వల్ల, భగవంతుడి గురించి చర్చించుకోవటం వల్ల, ఆ సత్య వస్తువుని తెలుసుకోవాలన్నటువంటి కాంక్ష కలిగి ఉండటం వల్ల, ఎన్నిటి వల్ల దానికి వైరాగ్యం అంటే బాహ్య విషయాల మీద మీ మనస్సు వాలకుండా ఉండి ఆ పరమాత్మనే కనుక చింతిస్తుంటే, ఆ పరమాత్మతో తాదాత్మ్యం వల్ల, ఆ పరమాత్మ మీద ప్రీతి వల్ల, ఆ పరమాత్మ మీద ఇష్టం వల్ల, ఆ పరమాత్మ కోసం తప్పించటం వల్ల, ఆ పరమాత్మని జపించటం వల్ల, నువ్వు కాని వస్తువులతోటి నీకున్న సంబంధం తెగిపోతుంది, కానీ లేకపోతే కోటి జన్మెత్తిన మీకు అనుబంధం సంబంధం తగదు. చాలా స్పెసిఫిక్గా చెబుతున్నారు ఆచార్యులు వారు. ఇందులో సందేహం లేదు, ఇందులో సందేహం లేదు. అంత తేలిగ్గా వాసన తగదు. దానికి రమణ మహర్షి గారు ఏమన్నారంటే, స్వప్నయత్రం కాల పరిపక్వం ఈశ్వర కటాక్షం. అంటే నీ ప్రయత్నం ఏదో నువ్వు చెయ్యాలి, సోమర్తనంగా ఉండకూడదు. నువ్వు ఎంతవరకు చేయగలగాలో అంతవరకు నీ ప్రయత్నం చెయ్యి. స్వప్రయత్నం కదా కాల పరిపక్వం. నువ్వు చేస్తంటే ఫలితం కోసం ఎదురు చూడకూడదు. ఎప్పుడో వచ్చిన రోజున అది వస్తుంది, కాలం కలిసి రావాలి, ఈశ్వర అనుగ్రహం వస్తుంది. ఆ ఈశ్వర అనుగ్రహాన్ని ఎక్స్పెక్ట్ చేయకూడదు, అది ఎప్పుడు వస్తుందని ఎదురు చూసినట్టు ఉండకూడదు. ఆ అనుగ్రహాన్ని ఎప్పుడు అనుగ్రహించాలో, ఎప్పుడు ఆయన స్వరూపాన్ని నీకు ఇవ్వాలో, ఎప్పుడు ఆత్మజ్ఞానం అనే సింహాసనం మీద ఎప్పుడు నిన్ను కూర్చోబెట్టాలో ఆ ముహూర్తం ఆయన పెట్టుకుంటాడు. ఎవరు? ఈశ్వరుడు పెట్టుకుంటాడు. నీ చేతిలో ఉన్న పని ఏదో నువ్వు నిర్మలంగా చెయ్యి, ఆడంబరంగా చేయకు. నీ ఆయన చేతిలో ఉన్న పని ఏదో ఆయన చేస్తాడు. నీ లోపల ఆ సత్య వస్తువుతో నీ కనుక సాధార్థ్యం ఉంటే అది ఎక్కడ నెట్టిపోతాయి? ఆ నిశ్చలమైన వస్తువుతోటి, ఆ నిర్మలమైనటువంటి వస్తువుతోటి, ఆ చావుడైన వస్తువుతోటి, ఆ అమృత పదార్థంతో, ఆ సత్య పదార్థంతో నువ్వు సాధార్థ్యాన్ని పెంచుకోవటం వల్ల, దాన్ని మెడిటేట్ చేయటం వల్ల, దాన్ని నిరంతరం స్మరించటం వల్ల, దాని గురించి ఆలోచించటం వల్ల, నువ్వు కాని వస్తువులతో నీకున్న సంబంధం తెగిపోతుంది కానీ లేకపోతే తెగదు, తెగదు. కొంతమంది ఏం చేస్తున్నారంటే, ఆ వస్తువుని తెలుసుకోవటం మానేసి కేవలము మన గౌరవం ఇస్తే చాలు అనుకుంటున్నారట. ఇదో మాయ. ఏమో 10 మందిని పేరు తెచ్చుకున్నామండి మేము, 10 మందిని గౌరవంగా బతుకుతున్నామండి, 10 మందిని మీ ఊహ అనిపించుకుంటున్నామండి, నడుగుల్లో తిరుగుతున్నామండి, ఇలా సరిపెట్టుకుంటారట, అదే జీవితం అనుకుంటారట, కొంతమంది అదే మోక్షం అనుకుంటారట, ఎప్పుడు అదే మోక్షం గురించి చస్తారట. వాడు నీకు అర్థం, అది తెలియట్లేదు పాపం. ఇది నలుగురిలో గౌరవంగా బతుకుతున్నామండి, మంచి పేరు తెచ్చుకుంటున్నామండి, నీకు అర్థమవుతుంది. వాళ్ళ గోత్రాలతో, వాళ్ళ రూపాలతో, వాళ్ళ నామాలతో ఐడెంటిఫై అవుతూ గౌరవం అనేటువంటి ఆ కిరీటాన్ని రోజు మోసుకుంటూ ఇంత గౌరవం సంపాదించాం, అంత గౌరవం సంపాదించాం. నీకు అర్థమవుతుంది? ఈ సంఘంలో మనం అందరి చేత ఉపయోగించుకుంటున్నాం, అందరిలో పేరు తెచ్చుకుంటున్నాం. ఈ రకంగా ఈ మనసు ఎంత నిజమో, నీ దేహం ఎంత నిజమో, ఈ గౌరవాలు కూడా అంతే నిజంరా. నువ్వు ఇక్కడి నుంచి పాలకులు వెళ్తాయంటే నీ బట్టల మీద దిగు పడచ్చు, కానీ నా బట్టల మీద దిగు పడాలని ఎవడు అనుకోడు. అదేవిధంగా తనంటే నీ కోరిక లేకుండా, నీ ఇచ్చ లేకుండా, నీ సంకల్పం లేకుండా, నీ ఊహ లేకుండా నీ గౌరవం వస్తే రావచ్చు. కానీ గౌరవం కోసం నువ్వు పనులు చేస్తంటే నువ్వు మాయలో పడిపోతావు, మహామాయ మహాచీకట్లోకి పోతావు, డార్కెస్ట్ నైట్స్ లో ప్రవేశిస్తాం. కొంతమందికి జీవితం అంటే ఇదే అనుకుంటారు, మంచి గౌరవంగా ఉందండి, మంచి పేర్లోకి వచ్చేసామండి. ఈ పేరు ఏంటిది? నీ దేహం ఎంత నిజం, ఆ పేరు ఎంత నిజం? దేహ బుద్ధి పెరిగి కొలిది స్వార్థ బుద్ధి పెరుగుతూ ఉంటుంది. అంటే వాడి అస్తిత్వం దేహానికే పరిమితమై ఉంటుంది, వాడి అస్తిత్వం దేహానికే పరిమితమై ఉంటుంది. దేహం పుట్టినప్పుడు పుట్టాననుకుంటాడు, దేహం చనిపోయినప్పుడు చనిపోయిన అనుకుంటాడు, దేహం ముసలుడైనప్పుడు ముసలుడు అయిపోయింది అనుకుంటాడు. ఏ ఆలోచన వచ్చినా దేహానికి పరిమితమైన ఆలోచన వస్తూ ఉంటుంది అడికి. ఆ ఆలోచనకి దేహమే కేంద్రం అవుతుంది. ఆ విధంగా దేహ బుద్ధిని పెంచుకోవడానికి నువ్వు ప్రయత్నం చేయకు. కొంతమందికి ధ్యానం చేయరు, జపం చేయరు, 24 గంటలు పుస్తకాలతో పాటు ఉంటారు. అంటే పుస్తకాలు కూడా ఎంతవరకు అవసరం, అంతవరకు అవసరం. ఇక్కడి నుంచి మనం కాశీ వెళ్ళాలి. కాశీ వెళ్ళాలంటే ఏ కారులో బయలుదేరాలి, ఏ కారులో జాయిన్ అవ్వాలి, ఏ రైల్లో జాయిన్ అవ్వాలి, రూట్ ఏంటి, బండి ఎన్నింటికి అన్ని తెలుసుకోవచ్చు. దాని గురించి పుస్తకం చదవచ్చు. పుస్తకం చదివిన తర్వాత ప్రయాణం ఎలా చేయాలో నీకు తెలిసాక నువ్వు టికెట్ కొనుక్కుని రైల్లో కూర్చోవాలి. కానీ ఈ పుస్తకం చదవడం నువ్వు కాశీ వెళ్ళావు. అదేవిధంగా బ్రహ్మం ఎలా తెలుసుకోవాలో నువ్వు పుస్తకం చదివి తెలుసుకోవచ్చు, గురువుని అడిగి తెలుసుకోవచ్చు. కానీ అక్కడ నువ్వు ఆగిపోకూడదు, తెలుసుకున్న తర్వాత నువ్వు ప్రయాణం చేయాలి. అందుకే రమణ మహర్షి గారు అంటే ఉంటారు, నువ్వు పుస్తకాల్లో కనుక పరమార్థం ఉందనుకుంటే నీకు పాండిత్యం వస్తుంది. ఊరేగింపుడు ఊరేగిస్తారు, దండలేస్తారు, డిన్నర్ పార్టీలు చేస్తారు, అసలు సున్నాడు. ఈ పాండిత్యం ఎంత నిజమో, ధనం ఎటువంటిదో పాండిత్యం అంటేది. ధనం కూడా భోగానికే, పాండిత్యం కూడా భోగానికే. నీకు అర్థమవుతుంది? అది ధనం కంటే పాండిత్యం ఏం గొప్పది కాదు. ధనం ఎటువంటిదో పాండిత్యం కూడా ఎటువంటిది. అయితే నువ్వు పాండిత్యంతో సరిపెట్టుకో. విషయం ఏంటంటే నువ్వు అర్థం చేసుకో. అర్థం చేసుకుని నువ్వు ఏ విషయం అయితే పొందుదామనుకుని, ఏ విషయాన్ని అయితే తెలుసుకోవాలనుకుంటున్నావో దానికి తగినటువంటి ప్రయత్నం నువ్వు చేయి. కానీ నువ్వు పుస్తకాలకే పరిమితం కనుక అయిపోతే నీకు జ్ఞానం కలగదు. అంటే పుస్తకాల్లో ఏ వస్తువునైతే, ఆ వేదములు, ఉపనిషత్తులు, భగవద్గీతలు, ఏ వస్తువునైతే తెలుసుకోమని ఆ పుస్తకం చెబుతుందో, ఆ వస్తువు నీ హృదయంలో ఉంది, దాన్ని తెలుసుకోవడానికి నువ్వు ప్రయాణం ప్రారంభించాలి. కానీ నువ్వు కేవలం పుస్తకాలకే పరిమితమై నువ్వు ఉండకూడదు. ఇది తెలివితేటలు ఉండొచ్చు, అవసరమైతే తెలివితేటలు వాడుకో. వాడుకున్నంత మాత్రం చేత తెలివి నువ్వు కాదు. అలాగే నీకు ధనం ఉండొచ్చు, ఆ ధనాన్ని అవసరానికి వాడుకో. అంతేకాని ధనం నువ్వు కాదు. నీకు దేహం ఉండొచ్చు, కానీ దేహం నువ్వు కాదు. నీకు దేహం ఉండొచ్చు, కానీ ఆ దేహం మటుకి నువ్వు కాదు. అది మర్చిపో. నీకు దేహం ఉండొచ్చు, దేహం ఉన్నంత మాత్రం చేత దేహం మటుకి నువ్వు కాదు. అంటే ఆ విషయాలంటే నువ్వు చక్కగా అర్థం చేసుకుని ఏదైతే నువ్వు అవును దాన్ని తెలుసుకోవడానికి నువ్వు ప్రయత్నం చేయి. నువ్వు కానిదాన్ని అవును అవును అనుకున్నంత మాత్రం చేత అవ్వవు. ఏదైతే అవును దాన్ని తెలుసుకోవడానికి ప్రయత్నం చేయి. దాన్ని శాస్త్రం యొక్క సహకారం తీసుకోవచ్చు, సత్పురుషుల యొక్క సహకారం తీసుకోవచ్చు, గురువు యొక్క సహకారం తీసుకోవచ్చు. అయితే నువ్వు ఏదైతే అవును దానికి దగ్గరికి పెడతాంటే, ఏదైతే కాదు దానికి నువ్వు దూరం అవుతా ఉంటావు. నీ చేతికి ఏదైనా పేడ అంటుకుంటే దాన్ని నువ్వు సున్నిపిండెట్టి తోలికి వద్దు అనే బ్యాడ్ స్మెల్ తగ్గుతూ ఉంటుంది. అదేవిధంగా నువ్వు భగవంతుని స్మరిస్తూ ఉంటే, ఆత్మ కనుక నువ్వు నిరంతరం స్మరిస్తుంటే, ఆత్మ కాని విషయాల్లోంచి నువ్వు దూరం అవుతావు, ఆత్మ కాని విషయాల్లోంచి నువ్వు వేరుపడతావు, బంధం నుంచి వేరుపడతావు. ఇది మోక్షానుభవం కలుగుతుంది, మోక్ష సుఖం కలుగుతుంది, మోక్ష స్థితి పొందుతో మోక్ష శాంతి కలుగుతుంది. వాసన నశించకుండా మోక్షం కలగదు. ఒకవేళ మోక్షానికి సంబంధించిన జ్ఞానం నీకు ఎంతో కొంత ఉన్నప్పటికీ వాసన కనుకుంటే ఏదో ఒక రోజున ఊపి అవతల పడేస్తున్నాను, షేక్ చేసేస్తున్నా అంటున్నారు ఆచార్యుల వారు. ఆచార్యుల వారు ఏమంటానంటే, పొయ్యిలో నిప్పులు ఉన్నాయి, నిప్పులన్నీ ఆర్పేశావు నువ్వు. ఒక చిన్న నిప్పు, ఒక చిన్న నిప్పు రవ్వ ఉంటాయి, అది మళ్ళీ అంటుకోవడానికి అవకాశం ఉంది. అదేవిధంగా నీకు ఏది చిన్న వాసన ఉన్నప్పటికీ నీ ఆత్మజ్ఞానాన్ని చెడగొట్టేసి, నీ నిష్టను చెడగొట్టేసి, గాలివాన వచ్చినప్పుడు చెట్టు ఏ విధంగా అయితే ఊగిపోతుందో అదేవిధంగా నీ మనసును ఊపేస్తుంది ఒక చిన్న వాసన ఉన్నప్పటికీ. అంటే పూర్తిగా వాసన నశించే వరకు నమ్మటానికి లేదు. మనస్సును లయించడం కంటే మనస్సు నశించటం మంచిదని రమణ మహర్షి చెప్తారు. వాసన నశించటం వేరు, వాసన అణిగి ఉండటం వేరు. అణిగున్న వాసన ఎప్పటికైనా విజృంభిస్తుంది. అణిగిన వాసన ఎప్పటికైనా విజృంభిస్తుంది. చనిపోయిన వాసన వల్ల మనకు ప్రమాదం లేదు, కానీ అణిగిన వాసన ఈనాటికైపోయి ముందు నాటికైనా ఎప్పుడైనా విజృంభించే అవకాశం ఉంది. మనకు రోగం ఏదైనా రోగశేషం ఉందనుకోండి, ఇవాళ తాత్కాలికంగా అది కనిపించకపోయినా మళ్ళీ అది విజృంభించే అవకాశం ఉంది. క్యాన్సర్ కొంత బాగా తగ్గిందనుకోండి, ఇంకో కొంత మిగిలిందనుకోండి, అది తగ్గకుండా అలా ఉండిపోయింది అనుకోండి, మళ్ళీ ఇంకో సంవత్సరం అది విజృంభించే అవకాశం ఉంది. అదే వాసన కూడా కొంత ఉన్నప్పటికీ, ఏదో కొద్దిగా ఉన్నప్పటికీ, ఒక అణుమాత్రం ఉన్నప్పటికీ, ఒక శేషం ఉన్నప్పటికీ అది కూడా మళ్ళీ విజృంభించే అవకాశం ఉంది. అది పూర్తిగా వేరుతో సహా అది నశిస్తేనే కానీ నమ్మటానికి వీల్లేదు. మీ మీద నీకు విశ్వాసం అవసరం, దేవుడి మీద విశ్వాసం అవసరం, ఈశ్వరుడి మీద సజీవమైన విశ్వాసం అవసరం. ఇవన్నీ కూడా వాసన, ఇవన్నీ ఎన్ని ఉన్నప్పటికీ నీకు వాసనాక్షయం అయితేనే కానీ, ఏదైతే నీకు దుఃఖానికి కారణమవుతుందో అది వేరుతో సహా నశిస్తేనే కానీ నీకు మోక్ష స్థితి కలగదు, ఆత్మతో పూర్తి ఐడెంటిఫికేషన్ నీకు రాదు. నువ్వు ఆత్మను ధ్యానిస్తుంటే, ఆత్మ గురించి శ్రవణం చేస్తుంటే ఆ ఆత్మకు దూరం అవుతావు. అంటే ఏదైతే నువ్వు అవును దానికి నువ్వు దగ్గర అయ్యి కొలిది, ఏదైతే నువ్వు కాదు దానికి నువ్వు దూరం అవుతూ ఉంటావు. అంటే ఈ విషయంలో అజాగ్రత్త పనికిరాదు, అవినయం పనికిరాదు. నీ జగన్ డబ్బు ఉండొచ్చు, నీ డబ్బును చూసి అవినయం తెచ్చుకోకు. కొంతమందికి డబ్బు సంపాదిస్తే వినయం పోతుంది, కొంతమంది మరి పుస్తకాలు చదివితే వినయం పోతుంది. ఈ చదువు డబ్బు కూడా రాకపోయినా అవినయం కూడా వస్తుంది చచ్చిపోయిన తర్వాత, ఇదో ప్రమాదం. ఇది బాగా జ్ఞాపకం తెచ్చుకోండి. మనకు బాగా డబ్బు ఉందని గర్వం వచ్చింది అనుకోండి, ఆ డబ్బు ఎలాగో కూడా రాదు, గర్వం మటుకు మళ్ళీ జన్మకు వచ్చేస్తుంది. అంటే ఏ ఈ ఏడ పచ్చగా ఉందని ఎప్పుడు ఎలా ఉంటాం అనుకోవద్దు. మీరు భవిష్యత్తులో ఎటువంటి జన్మలు మన కోసం కనిపెట్టుకున్నాయని మనకు తెలియదు. ఈ గోడవతలు ఏముందో మనకు తెలియదు. ఆ మోక్ష స్థితి మనం పొందిన తర్వాత మనం ఒడ్డుకొచ్చామనుకోవాలి, కానీ అప్పటి వరకు ఈ మనసును నమ్మటానికి ఇల్లేదు, ఈ అహంకారాన్ని నమ్మటానికి ఇల్లేదు, ఈ అజ్ఞానాన్ని నమ్మటానికి ఇల్లేదు. దాని పోయిన శేషంతో సహా వేరుతో సహా దాని రూట్ టాక్ కూడా నశిస్తేనే కానీ దాన్ని మనం నమ్మటానికి వీల్లేదు. ఆచార్యులు వారు అంటున్నారు, ప్రతివాడు జైల్లో ఉన్నాడట. ఇప్పుడు వాళ్ళు అనుకుంటున్నారు బయట తిరుగుతున్నాం కదా ఫ్రీడమ్ వచ్చేసిందని. ప్రతి మనిషి కూడా జైల్లో ఉన్నాడు. ఆ జైలు ఏంటంటే ఎవడ సంసారం వాడికి జైలు. ఈ జైల్లో ఉన్నాడు వాడు, జైల్లో ఉన్నాడు సంగతి వాడికి తెలియటం లేదు. ఆచార్యులు వారు ఏమంటారంటే, మీరు ఏదో పెద్దవాళ్ళు అయిపోయినా స్వతంత్రం అయిపోయింది, మీరు పెద్దవాళ్ళు కాదు స్వతంత్రం కాదు, అందరూ తర్వాత జైల్లో ఉన్నారు అంటున్నారు. ఇక మీరు అనుకుంటే అయిపోరు మేము పెద్దవాళ్ళు అయిపోయామని, నేను సాగిస్తే అయిపోతా ఉంటుంది పెద్దవాళ్ళు కాబట్టి పెద్ద మనం ఎవరైనా చుట్టించి కొడుకు సాగుతామండి. పెద్దవాళ్ళు అని పెద్దవాళ్ళు అయిపోయి మన అందరూ పెద్దవాళ్ళం కాదు, ఇంకా అందరూ తర్వాత జైల్లో ఉన్నారు. ఆ జైలు ఏంటండి, ఎవరి సంసారం ఆడితే జైలు. ఈ పురాణం మాటలు, ఈ భగవద్గీత మాటలు విని ఆ జైల్లోంచి పోయి బయటకు వచ్చేద్దాం బయటకు వచ్చేద్దాం అని కొంతమంది అనుకుంటున్నారు. వచ్చేటప్పుడు మీ కాళ్ళని సంకీర్తులు కట్టేస్తే మీరు ఎలా వస్తారంటున్నారు అవసరం. ఈ జైల్లోంచి బయటికి మనం ఎల్లక్కర్లేదు అనుకున్న వాడికి, ఆ జైలే వాడికి స్వర్గంగా ఉందనుకోండి, ఆయన చేయకూడదు లేదు వాడికి, అని అలా ఉండనివ్వండి. ఒకవేళ ఎవడైనా ఈ మాటలు విని ఆ జైల్లోంచి మనం బయటకు వచ్చేద్దాం అనుకుంటాడు అనుకోండి, అనుకున్నాడు బయటికి రాలేడట. ఏం చేద్దంటే వాసనలనే సంకెళ్ళు ఆడ కాళ్ళకి చేతులు కట్టేసి ఉంచారట. ఎవడ వాసనలు ఆడికే సంకెళ్ళు, ఈ ఎవడు తలంపుడు వాడికే సంకెళ్ళు, ఈ ఎవడు తలంపుడు వాడికే బంధం, ఎవడు కర్మలు వాడికే బంధం. ఒక ఉపనిషత్తులో చెప్తాడు, దూడను కట్టురాదు నుంచి ఏదైనా తిప్పేసిన వెంటనే ఆవు దగ్గరికి పరిగెత్తికెళ్ళిపోతున్నావు దాని పాలు తాగటానికి. అదేవిధంగా నువ్వు ఏ జన్మలో ఉన్నా, ఏ లోకంలో ఉన్నా, నువ్వు చేసిన పుణ్యం కానీ నువ్వు చేసిన పాపం కానీ నీ దగ్గరికే పరిగెట్టుకుంటూ వస్తుంది. అది రాంగ్ డైరెక్షన్లోకి వెళ్ళనే వెళ్ళదు. అంటే కర్తృత్వ బుద్ధితో నువ్వు కనుక నువ్వు చూస్తే, అంటే కొంతమంది ఆచార్యులు వారు అంటున్నారు, నేను ధ్యానం చేస్తున్నాం, నేను జపం చేస్తున్నాం, యజ్ఞాలు చేశాం, గుళ్ళు చుట్టూ తిరుగుతున్నాం, నదుల్లో స్నానాలు చేశాం, పూజలన్నీ అయిపోయినాయి, మా కాశీయాత్ర అయిపోయింది, రామేశ్వరం యాత్ర అయిపోయింది అని గొడవే, కానీ నేను చేశానని బుద్ధి ఎవరికీ పోవటం లేదంటున్నారు. ఇదేం బుద్ధిరా, మీరు ఏదో పుణ్యాలు చేసేసామంటున్నారు, యజ్ఞాలు చేసేసామని, యాగాలు చేసేసామన్నారు, ఏమీ నిజమే పోనీ, మీరు చేయటం లేదని అంటున్నారు, మీరు చేయలేదంటున్నారు, మీరు ఇంత సాధన చేస్తున్నారు, ఇంత ప్రయోజకులు అయ్యారు, ఇంత జపాలు ధ్యానాలు చేస్తున్నారు, గుళ్ళు చుట్టూరు తిరుగుతున్నారు, ఈ నేను చేశాననే కర్తృత్వం ఇది నా వల్ల అవుతాం, ఇది నేను చేశా, ఈ నేననే బుద్ధి మీకు ఏమైనా పోయిందా, మరి ఎందుకు వచ్చినారా ఈ పిచ్చ మాటలను అడుగుతున్నారు ఆచార్యులు. అంటే ఇప్పుడు ఆచార్య వారు చెప్పేది ఏంటంటే, మీరు ఏదో పుణ్యాలు చేస్తున్నారు, దానాలు ధర్మాలు చేస్తున్నారు, యజ్ఞాలు చేస్తున్నారు, యాగాలు చేస్తున్నారు, ఆ నేను విడిచిపెట్టేంటరా, ఆ నేనే బుద్ధి, నేను చేశాను నేను చేశాను, నేను కూర్చున్నాను నేను ఉంచున్నాను, నేను నడిచాను, అక్కడ అది చేశాను, ఇక్కడ ఇచ్చేసాను, ఇంక ఇది కూడా ఏంటి, ఆ నేననే కర్తృత్వం, ఆ కర్తృత్వ బుద్ధి నీకు ఎవరికైనా పోయిందా? ఆ కర్తృత్వ బుద్ధి నువ్వు పోగొట్టుకోకుండా నువ్వు మంచి చేస్తే మంచి, చెడు చేస్తే చెడు, నువ్వు ఏ లోకంలోనా నీకు కూడా వస్తుంది. కానీ మీరు ఎంతో కొంత సాధన చేస్తున్నారు కదా, సాధన చేస్తున్నారు. మీరు కాశీ రామేశ్వరం ఇల్లు వచ్చేశారు, భగవద్గీత 18 అధ్యాయాలు మీకు కొంతమందికి నోటుకు వచ్చేసాను, విష్ణు సహస్రనామాలు పై నుంచి కిందకి, కింద నుంచి పైకి కూడా విష్ణు సహస్రనామాలు మనకు వచ్చేసాను, మీకు అర్థమవుతుంది, రైటే బాగుంది ఈ సంతోషమే, ఆ నేననే బుద్ధి ఎవరికైనా తగ్గిందే, అది ఇక్కడ ఆచార్య వాడి ప్రశ్న. అది ఆ పోవాల్సింది ఏదో పోయిందే. మీరు మందులు అప్పుడే 10 సంవత్సరాల నుంచి వాడుతున్నారు, ఆచార్య వారు అడిగింది, ఆ రోగం ఏమైనా తగ్గిందే? మందు వాడేటప్పుడు రోగం తగ్గిందో లేదో చూసుకుంటా ఉంటాడు మందు వాడేవాడు. అదేవిధంగా మీరు చేసే పుణ్యాలు, మీరు చేసే సాధన వల్ల నేనే బుద్ధి ఏమైనా తగ్గుతుందో లేదో చూసుకోను అంటున్నారు. అది నీ వాసనలు అనే సంకెళ్ళతోటి నిన్నే నువ్వు బంధించుకుంటున్నావు, కానీ భగవంతుడు నిన్ను బంధించలేదు. కానీ మనం అనుకుంటున్నాం భగవంతుడు మనల్ని బంధించాడు, భగవంతుడు మనల్ని బంధించలేదు. మన వాసనతోటే, మన యొక్క కోరికలతోటే మనం బంధించుకుంటున్నాం. ఈ అజ్ఞానంలోంచి బయటకు రావాలన్నా వాసన క్షయం అవ్వకుండా నువ్వు బయటకు రాలేవు. ఇచ్చిన వాసనని గురిసిన చదువు నువ్వు కట్టివేయి బడి ఉన్నావు. ఆచార్యులు వారు అన్నారు, నీకు నేను వాగ్దానం చేస్తున్నాను, నీకు కట్టివేయబడిన సంఖ్యలు నీకు ఇష్టంగా ఉంటాయి, అలా తెంపుకుంటారు మీరు. నీకు నీ సంఖ్యలు నీకు ఇష్టంగా ఉంటే మీరు తెంపుకోలేరు. ఆ సంఖ్యల వల్ల వచ్చే మీకు అపకారం, ఆ సంఖ్యల వల్ల వచ్చే రాబోయే జన్మలు, ఆ సంఖ్యల వల్ల వచ్చే చీకటి లోకాలు మీకు ఏంటి అర్థమయ్యి, ఆ సంఖ్యల్ని మీరు తెంపుకోవాలనేటువంటి కాంక్షతోటి ఆ సంఖ్యల్ని కనుక మీరు నడుపుకోగలిగితే, ఈ వాసన అని మీ కాళ్ళకి కట్టివేయబడి వాసన అనే సంఖ్యల్ని మీరు కనుక నడుపుకోగలిగితే, వాటిని తొలగించగలిగితే, మీకు నేను వాగ్దానం చేస్తున్నాను, నిజముగా వాగ్దానం చేస్తున్నాను, ఇప్పుడే ఇక్కడే మీరు మోక్షస్థితిని, ఆ స్వర్గరాజ్యాన్ని మీరు అనుభవిస్తారు. ఎప్పుడో కాదు, మీ శరీరం మరణించాక కాదు, శరీరం ఉండగానే, ఈ లోకంలో ఉండగానే మీరు వాసన క్షయమేంటని, ఆ వాసన అనే ఇనప సంఖ్యలోంచి మీరు బయటకు రాగలిగితే వాటిని తెంపుకుని మీరు అప్పుడు తప్పనిసరిగా స్వర్గరాజు ఎక్కడ అనుభవిస్తారు. దీనికి ఏం కావాలి, ముఖ్యంగా భగవద్గీతలు చెప్పినట్టు దీనికి వైరాగ్యం కావాలి. వైరాగ్యం లేని వాడు తన సంఖ్యలు తను మరుక్కోలేడు, ఎందుకంటే వాడి సంఖ్యలు వాడికి ఇష్టంగా ఉంటాయి. చేస్తున్నారు అంటుకున్నాను కొన్ని చేతికి, ఆ కిరసనాలు మీకు వాసన వస్తా ఉంటుంది, చేతి కంటుకున్న కిరసనాలు వాసన వస్తుంది. మీరు ఏం చేస్తారు, ఏదో నూనె పెట్టి ఆ కిరసనాలు ఎక్కడైతే అంటుకుందో సబ్బు పెట్టు ఏదో పెట్టి రబ్ చేస్తారు, ఇలా తోముతారు కదా, ఇలాగేలాగ మీకు అర్థమవుతుంది, ఇలా తోముతున్నారు కదా. అలాగే ఏ వాసన అయితే మీకు ఉందో దానికి అపోజిషన్ పార్టీని పెట్టి, దాని ప్రతిపక్షాన్ని పెట్టి ఇలా కామన్ అంటున్నాడు, ఎక వాసన రావటం మాంద అంటున్నాడు. రమణ మహర్షి అన్నారు, ఈ గోడలోకి మేకు వెళ్ళిపోయింది, అది ఎంత లోతులో ఉందో అంత బలంగా ఆ మేకును బయటికి లాగితేనేది రాదు. మీకు అర్థమవుతుంది, ఎవరు చంటి పిల్లల్ని ఇలా ముట్టుకుని ఇలాగే వస్తుంది, ఆ గోడలో ఉన్న మేకు ఎంత లోతులో ఉందో అంత గట్టిగా లాగితేనే కానీ అది బయటికి రాదు. అదేవిధంగా నీ వాసన ఎంత గట్టిగా అది పట్టుకుందో, అంత గట్టిగా రబ్ చేస్తేనే కానీ ఆ వాసన బయటపడదు, అంత పడదు. నీ చెప్పాలకి మురికి బాగా పట్టిందనుకోండి, ఓ మాదిరిగా తోమితే అది పోదు. మీ తెపాలకి ఎంత బలంగా మసి పట్టిందో, అంత బలంగానే మీరు అది తోమితేనే కదా మసి గురించి ఆ తెపాల బయటపడదు. అదేవిధంగా మన అంతఃకరణానికి ఎన్ని వాసనలనే పట్టినాయో, ఆ వాసన యొక్క లోతు అంతఃకరణలో ఎంత లోతులో ఉన్నాయో, అంత లోతులోకి నువ్వు దిగి ఆ మూల యొక్క వేరుని షేక్ చేసి దానికి బయటకు లాగితేనే కదా తలంపు కూడా పోదు. అయ్యా శలంగర్ అన్నారో చోట, ఈ భారాలు ఈ సంఖ్యలు వదిలించుకోవటానికి నేను సరిపోను, నీ సహాయం రావాల్సిందే. ఈ భారాలు ఈ సంఖ్యలోంచి బయటపడటానికి నేను సరిపోను, కేవలం నా చర్య కానీ నా ప్రయత్నం కానీ సరిపోదు, నీ సహాయం రావలసిందే, నీ అనుగ్రహం రావలసిందే. లవింగ్ లుక్స్, ఆ లవింగ్ వాయిస్, ఆ లవింగ్ టోన్ ఒకసారి వాసన ఉండదు కుటుంబం, అంటే శరీరం టచ్ చేయక్కర్లేదు. లవింగ్ వాయిస్, లవింగ్ లుక్స్, ఇంకా ఆ సరిపోతుంది. ఆ వాయిస్లోనే ఆ లుక్స్లోనే ఈ వాసన యొక్క వేరు షేక్ అవుతూ ఉంటుంది. వాసన యొక్క వేరు అది షేక్ అయిన తర్వాత మీరు లాగేసుకోవచ్చు. ఏదైనా ఒక చెట్టు అటు ఇటు బాగా కదిలిపోయింది అనుకోండి, దాన్ని తీసేయడం తేలికే. కదలని చెట్టు తీయటం చాలా కష్టం. అదేవిధంగా మీలో వాసన మూలం కలుపుతాడు, గురి ఏం చేస్తాడు, దాన్ని షేక్ చేస్తాడు. ఆ షేక్ చేయడానికి ప్రత్యేకంగా వచ్చి మీ బాడీని టచ్ చేయక్కర్లేదు. లవింగ్ వాయిస్ సరి, లవింగ్ లుక్ సరిపోదు. నీకు ఏదైనా భయం ఉందనుకో, ఆ భయంలోంచి నువ్వు బతికుండగానే విడుదల పొందాలి. నీకు ఏదైనా రాగం ఉందనుకో, ద్వేషం ఉందనుకో, నువ్వు ఎప్పుడు చచ్చిపోయిన తర్వాత కదా నువ్వు బతికుండగానే అందులోంచి విడుదల పొందాలి. రాగద్వేషాలు నీవు శరీరం ఉండగా తట్టుకోవాలి, కానీ శరీరం చచ్చిపోయిన తర్వాత ఇంకా తట్టుకునేది ఏముంటుంది? అది శరీరం ఉండగానే తట్టుకుని వాటిలోంచి విడుదల పొందాలి. లైక్స్ లోంచి, డిజ్లైక్స్ లోంచి. కొంతమంది మనుషులు ఏం చేస్తారంటే, ప్రేమిస్తే అతిగా ప్రేమిస్తారు, ద్వేషిస్తే అతిగా ద్వేషిస్తారు. అని న్యూట్రల్గా ఉండలేరు వాళ్ళు. వాళ్ళ బ్రెయిన్ న్యూట్రల్గా ఉండదు, సమాన బుద్ధి ఉండదు కొంతమందికి. ప్రేమిస్తే ప్రేమించేవాడిని అతిగా ప్రేమిస్తారు, మీకు అర్థమవుతుంది. ద్వేషిస్తే కొంతమంది అతిగా ద్వేషిస్తారు. వాళ్ళ చివరికి ఏమవుతుందంటే బ్రెయిన్లో బ్యాలెన్స్ పోతుంది. అది ఎప్పుడు కూడా బ్యాలెన్స్, మన బ్రెయిన్లో ఉన్న బ్యాలెన్స్ పోతుంది, ఆ సమాన బుద్ధి. అదే కృష్ణుడు చెప్పాడు గీతలో, నీ హృదయంలో ఉన్న బ్రహ్మము హెచ్చు తగ్గులుగా లేదు, సమానముగా ఉన్నది. అలాగే నీకు సమాన బుద్ధి కలగాలి. ఆ నీకు కనుక సమాన బుద్ధి కలిగితే, ఆ సమత్వం నీకు కలిగితే, నీ శరీరం చచ్చిపోయిన తర్వాత పుణ్యపాపాలు నీకు కూడా రావు. ఎంచేదంటే నీకు సమాన బుద్ధి కలిగినప్పుడు ఆ పుణ్యపాపాలు ఎక్కడే కాలి బూడిదైపోతాయి. ఎవరు నేను చెబుతున్న మాటలుగా, ఇది పరమాత్మ స్వయంగా భగవంతుడు చెప్తున్నట్లు మాటలు. నీకు పుణ్యం ఉండొచ్చు, నీకు పాపం ఉండొచ్చు, కానీ ఇప్పుడు శరీరం ఉండగానే నీకు సమాన బుద్ధి కనుక నువ్వు సాధిస్తే నీ పుణ్యపాపాలు నువ్వు చనిపోయిన తర్వాత నీకు కూడా రావు. ఇక్కడే నీ దేహం ఉండగానే ఈ లోకంలోనే కాలి బూడిదైపోతాయి. నువ్వు సమాన బుద్ధి కనుక సంపాదిస్తే పుణ్యపాపాల కాలి బూడిదైపోవటమే కాకుండా, నీకు సమాన బుద్ధి ఎప్పుడైతే వచ్చిందో, ఆ సమత్వ బుద్ధి ఎప్పుడైతే వచ్చిందో, నీ హృదయంలో ఉన్న బ్రహ్మము కూడా సమానంగా ఉంది. కాబట్టి ఈ సమాన బుద్ధి వెళ్ళి ఆ సమానముగా ఉన్న బ్రహ్మములో ఐక్యమవుతుంది. అదే యోగము.